1వ తేదీ రమణ జయంతి, 160వ రమణ జయంతి. అంటే రమణస్వామి జీవి శరీరం జీవించుంటే ఆయనకు ఇప్పుడు 120 సంవత్సరాలు, 120వ రమణ జయంతి 1వ తేదీ. జనవరి 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడ భోజనాలు ఉంటాయి, పొద్దున్నే పూజ కూడా ఉంటుంది ఇక్కడ. ఆ 10 గంటల భోజనాల్లో ఎవరు తెచ్చింది వాడు వడ్డించుకోవచ్చు. ఎవరు అయితే తెచ్చారో ఆ పదార్థాలు వారి చేతితో వారే వడ్డించేసుకోవచ్చు. ఏదో కొంతమంది మేము బూరెలు చేస్తా ఉంటున్నారు, కొంతమంది పొంగలు చేస్తా ఉంటున్నారు. ఎవరి పద్ధతి ప్రకారం వారు తెచ్చుకోవచ్చు. తెచ్చి అందులో ఎవరు ఎవరు ఏ పదార్థాలు తెచ్చుకున్నారో వారు వడ్డించండి, వారి చేతితో వారే వడ్డించేసుకోండి. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సభానంతరం ప్రవచన అనంతరం లడ్లు పంచి పెడతారు. ఆ కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. మిగతా అన్ని మీరు కొంతమంది జిలేబీ ఏది చేస్తూ ఉంటున్నారు, మీరు ఏదైనా ఇష్టంలో వడ్డించేసుకోండి. 1వ తేదీ ఇక్కడ 10 గంటలకు భోజనాలు అమలు చేయించి ఉదయం పూజ అయి ఉంటుంది ఇక్కడ. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. ఇక్కడ 31వ తేదీ మీటింగ్ ఏమి ఉండదు. 1వ తేదీ మీటింగ్ ఉంటుంది, 31వ తేదీ మీటింగ్ ఉండదు. 31వ తేదీ మటుకి కమిటీ సభ్యులు ఈ రమణ కేంద్రానికి కమిటీ ఉంది. 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ కమిటీ మీటింగ్ ఉంటుంది. భక్తులు ఎవరో రావక్కర్లేదు, కమిటీ సభ్యులు ఉన్నారు. ఆ కమిటీ సభ్యులు వచ్చి ఇక్కడ కూర్చుంటే 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ రమణ కేంద్రం అకౌంట్లు అయ్యి వాళ్ళకి చదివినిపిస్తారు. దీనికి ఆదాయం ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంతవుతుందండి, ఈ రమణ కేంద్ర అకౌంట్లన్నీ చదివినిపిస్తారు 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు. దానికి భక్తులు ఎవరు రావక్కర్లేదు, భక్తులు 1వ తేదీని రండి, 31వ తేదీ మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ ఏముండదు. తర్వాత 2వ తేదీ జనవరి నెల 1వ తేదీ ఇక్కడ రమణ జయించి జనవరి నెల 2వ తేదీ ఏలూరులో సాయంత్రం 5 గంటలకు ఏలూరులో సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏలూరులో రామచంద్రరావుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏలూరులో 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రవచనం వెంకటేశ్వర స్వామి కోవిల్లో. 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు కానీ 5:30 కానీ ప్రారంభమవుతుంది వెంకటేశ్వర 2వ తేదీన. తర్వాత 11వ తేదీ తూర్పుగోదావరి జిల్లా మాఘం, జనవరి 11వ తేదీ తూర్పుగోదావరి జిల్లా మాఘం, జనవరి 11 ఇంకా మాఘం భవిష్యత్తులో ఈ సంవత్సరానికి అన్ని ఊళ్ళు మానేస్తున్నాం. గణపాలం ఇంకా వెళ్దాం, మలిపోలం కూడా వెళ్దాం, అన్ని గ్రామాలే మానేస్తున్నాం. అంటే కొన్ని ప్లేసులకి మనం 15 ప్రాంతాలకి 20 ప్రాంతాలు 10 సంవత్సరం వార్షికోత్సవంగా వెళ్తున్నాం, అన్ని మానేస్తున్నాం. 1వ తేదీ మాఘం, ఈ సంవత్సరం మటుకు మాఘం వెళుతున్నాం. అది మాఘం అంటే అమలాపురం ప్రాంతంలో ఉన్నది, ఎవరైనా అడిగితే దానికి ఇంత దూరం నుంచి మీరు అనవసరం అక్కడికి మాఘం. ఇప్పుడు ఆ మాఘం అంటే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు రావచ్చు, కానీ 1వ తేదీ మాఘం అది ఇంత దూరం నుంచి ఇక్కడి నుంచి అంత దూరం రావటం అనవసరం కూడా. అయినా ఎవరైనా ఒక సొంత కార్లు వాళ్ళు ఉన్నాడు వస్తే రావచ్చు. ఆయనకే ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం. ఆ ప్రాంతం వారి మాఘంలో చాలా అప్పుడు 5 సంవత్సరాల పూర్వం అక్కడ మీటింగ్ పెట్టాం. ఇది ఆ ప్రాంతంలో వారు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మాఘం 1వ తేదీ 11వ తేదీ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మాఘం. అక్కడ శివాలయం ఏదో ఉంది మాఘంలో, ఆ శివాలయంలో మీటింగ్. ఇవాళ పూర్వం 5 సంవత్సరాల పూర్వం వెళ్ళినప్పుడు కూడా శివాలయంలోనే మీటింగ్ ఏర్పాటు చేశారు 11వ తేదీ. తర్వాత పండగల టైంలో ప్రత్యేకంగా మీరు జిన్నూరు ఎవరు రాకండి, మీటింగ్లకు రెండు శ్రద్ధగా. కొంతమంది తెలివికి ఏం చేస్తున్నారంటే పండగల టైంలో జిన్నూరు వస్తున్నారు, జిన్నూరు ఎవరు రాకండి. మీకు మాట్లాడి జిన్నూరులో మీకు ఏదైనా మాట్లాడే పని ఉంటే, ఎవరికి మాట్లాడే పని ఉంటే అది ఒక్కరే రండి. నలుగురు ఐదుగురు కలిసి రావద్దు. అంటే నలుగురు ఐదుగురు కలిసి రావడానికి మీకు ఎవరికైనా మాట్లాడే పని ఉందంటే వచ్చి మాట్లాడి వెళ్ళను. కొంతమంది భక్తులు ఐదుగురు ఆరుగురు కలిసి వస్తున్నారు, అలా ఎవరు జిన్నూరు రావద్దు. పండగలకు కూడా అనవసరం, పండగలకు కూడా ఎవరో రావద్దు. పండగలకి ఈ సబ్జెక్టుకి సంబంధం ఏంటి? మనకి ఈ సబ్జెక్ట్ మనకు అనుబంధం, కానీ పండగలకి ఈ భక్తికి ఏం సంబంధం? పండగలు మీ ఇంటికెళ్ళి మీరు సాధన చేసుకోండి. మీ గ్రామంలో గుడి ఉంటే ఆ గుళ్ళు శివాలయము విష్ణువాలయం ఉంటే ఆ విష్ణువాలయం వెళ్ళి దర్శనం చేసుకురండి. ప్రత్యేకంగా పండగలకు ఎవరు జిన్నూరు రావద్దు. మీరు ఇంటికాడ సాధన చేసుకోండి. ఇంటికాడ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంటికాడ మీ పనులు ఏదో మీరు శ్రద్ధగా చూసుకుని మిగతా టైంలో సాధన చేసుకోండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కాలం అయిపోయింది, కాలం వేస్ట్ చేసుకోవద్దు. అంటే మనం పొందవలసింది అంటే శరీరం మరణించక ముందే మనం పొందవలసింది పొందాలి. శరీరం మరణించాక మన చేతిలో ఏమీ లేదు. మనం పొందవలసిన స్థితిలో శరీరం జీవించుండగానే ఆ సమాన స్థితిని పొందాలి, భగవద్ అనుభవాన్ని పొందాలి. అది తర్వాత మరణానంతరం ఏదో సాధన చేసుకుందామంటే మరణానంతరం సాధన చేసుకోవడానికి ఏదో ఎడితే చెడ్డ లోకాలకు వెళతాం లేకపోతే మంచి లోకాలకు వెళతాం, కానీ సాధన లోకాలకు వెళ్ళాం. మనం సాధన చేసుకునేది భూమి మీద ఒకటి అని చెప్పి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నా ఉద్దేశం మన భక్తులందరూ టైం వేస్ట్ చేసుకుంటున్నారని నా ఉద్దేశం. కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఇది అమెరికా అంత బాగుపడటానికి కారణం ఏంటంటే, అమెరికా అంత బాగుపడటానికి కారణం వాళ్ళ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాలం అమెరికా వాళ్ళు సోమర్థనం వల్ల బాగుపడలేదు. వాళ్ళు ఏదో అమెరికా బాగుపడిపోయింది బాగుపడిపోయిందంటే సుమారు 10 తరాల నుంచి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు. ఒక గంట వేస్ట్ చేసుకోరు. ఆఫీసు నుంచి వస్తారు, ఇంటికాడ పని చేసుకుంటారు. తర్వాత ఆదివారం ఏదో బైబిల్ చర్చికి వెళతారు, ఆ బైబిల్ వింటారు. ఇంటికాడ సాయంత్రం నిద్రపోయే ముందు ఏదో బైబిల్ చదువుకుంటారు. టైం వేస్ట్ చేసుకోరు. ఇక్కడ 4 ఎకరాలు పొలం ఉంటాడు, సోమర్థనానికి అలవాటు పడతాడు. మనకి ఇండియాలో సోమర్థనం ఎక్కువ. అమెరికాలో 500 కోట్ల డబ్బు, 1000 కోట్ల డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఈ పూట కష్టపడి పని చేయకపోతే మనకు భోజనం ఉండదనంత కష్టపడి పనిచేస్తారు. మనకు 4 ఎకరాలు ఉంటే ఇది ఆకాశం భూ అనే మనకు తెలియదు. 4 ఎకరాల పొలం ఉంటాం చాలు. 4 ఎకరాల పొలం ఉంటే ఇంకా పని చేయక్కర్లేదు అనుకుంటాము. అమెరికా అలా కాదు. 1000 కోట్ల డబ్బు ఉన్నోడు కూడా కష్టపడి పని చేసుకుంటాడు. వాడి పని వాడు చేసుకుంటారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా వాడు కాడు వాడు కడుక్కుంటాడు. ఆదివారం వాడికి, వాళ్ళకి ఆదివారం సెలవు కదా, ఆ రోజు ప్రెసిడెంట్ ఖాళీగా ఉంటే ఆడి కారు ఆడే కడిగేసుకుంటాడు. ఇక్కడ మన కారు మనం కడుక్కోవడం నామోషి, మనం ఇది మనం చూసుకోవడం నామోషి. అంటే మన ఇండియాలో మనం అందరం పాడైపోవడానికి పని ఎందు గౌరవం లేదు. 10 ఎకరాల పొలం ఉంటే మనం ఇంకా రోజులు వెళ్ళిపోతున్నాయి కదా, ఇంకా కష్టపడి పని చేయక్కర్లేదు, ఏమీ పని అక్కర్లేదు అనుకునే సోమర్థనానికి అలవాటు పడిపోయారు. మన పూర్వీకులు అంతే, మనం అంతే. ఎక్కువ సోమర్థనానికి అలవాటు పడిపోయారు. కష్టపడి అలా కష్టపడి పని చేసే స్వభావం లేదు. పని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అమెరికా వాళ్ళు చేశారు, కానీ మనం చేయలేదు. వాళ్ళు కర్మను యోగంగా చేస్తారు. తర్వాత పిల్లలు ఎవరో తల్లిదండ్రులు ఆస్తి ఆశించరు. అక్కడ ఆశించరు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు సంపాదించినంత పిల్లలకి ఇవ్వాలనుకో, ఏదో కొంత ఇస్తారు, మొత్తం అంతా ఇవ్వరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం అంతా ఇస్తే శుభ్రంగా పాడైపోతారు, పేకాటలు నేర్చుకుంటారు, సారా తాగుతారు. ఎన్ని చెడ్డాలు వాటిలు ఉంటే అన్ని చెడ్డ వాటికి వెళ్ళిపోతారు. అంతే, ఏదో కొంత ఇస్తారు అంతే. అంతేకాని మొత్తం అంతా పట్టుకెళ్ళి ఎవరు శుభ్రంగా పాడైపోతారు. ఈ పిల్లలు ఎవరో తల్లిదండ్రుల ఆస్తులు అసలు ఆశించరు, ఇస్తే పుచ్చుకుంటారు లేకపోతే. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం వాళ్ళు మనం చూడాలని వాళ్ళు ఆశించరు. వాళ్ళు ఇంటికాడ మనుషులు పెట్టుకుంటారు, ముసలితనం వస్తే లేదా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు. కానీ ఈ పిల్లలు ఉంటే ఆదివారం వాళ్ళు చూసి వస్తారు. కానీ పిల్లలు మనల్ని చూడాలి, మనం చూడాలనే లెక్క వాళ్ళు పెట్టుకోరు. అసలు వాళ్ళ చచ్చిపోయే వరకు వాళ్ళ కాలమేళన చివరికి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా దహనం చేయ శరీరాన్ని దహనం చేయడానికి కూడా డబ్బు ఏర్పాటుగా పెట్టుకుంటారు. వాళ్ళ శరీరాన్ని దహనం చేయడానికి కూడా మన పిల్లలు చేస్తారని అనుకోరు. దానికి డబ్బు బ్యాంకులో డబ్బు పెట్టుకుని ఈ డబ్బు దీనికి ఉపయోగించండి, ఈ డబ్బు ఈ 11వ రోజు భోజనాలకు ఉపయోగించండి, ఈ డబ్బు నా దహనానికి ఉపయోగించండి అని చెప్తారు. కానీ మా అబ్బాయి చేస్తాడు, మా మనవడు చేస్తాడు అన్నారు. ఖచ్చితంగా ఉంటుంది ప్రతిదీ. అంటే ప్లానింగ్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలు మనల్ని చూడాలన్న భావనే ఆడకుండదు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా విపరీతం. ఇక్కడ కొబ్బరికాయ వ్యాపారం, ధాన్య వ్యాపారం, ఇక్కడ మనకి వ్యాపారం అలా చేసుకుంటున్నారు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లు వ్యాపారం అలా ఉంటుంది. అందరూ 100 మంది 200 మంది ఓల్డ్ ఏజ్ హోమ్లు కట్టేస్తారు, అది వ్యాపారం కింద చేసుకుంటారు, వీళ్ళు నెలకెంతని ఇచ్చేస్తారు. ఎవరు అందులో చేరిన వాళ్ళు, వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళు నెలకెంతని ఇచ్చేస్తారు. భోజనాలు సదుపాయంగా ఉంటాయి, రోజు డాక్టర్ వస్తాడు, వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు, అన్ని సదుపాయంగా ఉంటాయి. వాళ్ళు పిల్లల మీద ఆధారపడరు, పిల్లలేమో తల్లిదండ్రుల ఆస్తి మీద ఆధారపడరు, ఇస్తే పుచ్చుకుంటారు లేకపోతే. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతుడు కూడా నేను సంపాదించే డబ్బు 120 రూపాయల కంటే పిల్లల దగ్గర ఇవ్వను అంటున్నాడు. వాళ్ళకి ఇస్తే పాడు చేయటం, వాళ్ళకి డబ్బు ఎక్కువ ఇస్తే పాడు చేయటం. ఇక్కడ మన ఇండియాలో పాడైపోవడం కారణం అది. అంటే ఏదైనా మనకు తింటామని తిండి ఉంటే కదా పని చేయక్కర్లేదనే స్వభావం మనకు కాదు, పౌర్వీకి నుంచి వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే వెళ్తేనే సంపదను సంపాదిస్తారు, వాళ్ళు సంపదను సంపాదిస్తారు. అది వాళ్ళ అవసరాన్ని మట్టికే, వాళ్ళ అవసరానికి మట్టికే ఖర్చు పెట్టినని కొంత కుటుంబానికి ఇచ్చినా కొంత సమాజానికి ఉపయోగిస్తారు. సంపదను సంపాదిస్తారు, ఆ సంపాదించి కొంత కుటుంబానికి ఉపయోగిస్తారు, కొంత సమాజానికి ఉపయోగిస్తారు. సమాజానికి ఏదో చర్చి ద్వారా ఏ కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా వాళ్ళు సమాజానికి ఉపయోగిస్తారు. తర్వాత కొంతమందికి ఎవరు దిక్కు ఉండరు, వాళ్ళకి అంటే రకరకాలుగా పాడైపోతారు. అక్కడ సారా ఎక్కువ తాగేసి పాడైపోతే వాళ్ళు గవర్నమెంట్ చోట పెట్టేసి గవర్నమెంట్ పోషిస్తున్నారు. గవర్నమెంటే పోషిస్తుంది, లేదా పెద్ద పెద్ద ధనవంతులు పోషిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా పనికిరారు, సారా తాగి బ్రెయిన్ పాడైపోయేది ఉంటే కొన్ని షెల్టర్స్ ఉంటాయి అక్కడ పెట్టి వాళ్ళని పోషిస్తారు. రోడ్ల మీద తిరగనవరు, అక్కడ పాడైపోయేవాడు ఉంటారు చెడ్డ అలవాట్ల వల్ల. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ కృష్ణుడు చెప్పిన, భగవద్గీతలో చెప్పిన కర్మయోగం వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ మనమే ఆచరించడం లేదు. తింటానికి తిండింటే మనం కష్టపడక్కర్లేదన్న స్వభావం మనకు వచ్చేది. తర్వాత మనకి దరిద్రుడు మీటింగ్లు అవ్వడం అండి. జనవరి పదకొండు మాఘం. తర్వాత ఇంకా జనవరిలో మీటింగ్లు లేవు, జనవరిలో మీటింగ్లు లేవు. ఇంకా తర్వాత ఏమో ఫిబ్రవరి 4 సఖినేటి పెళ్ళి. ఫిబ్రవరి 4 వచ్చేది సఖినేటి పెళ్లి గీతాభవన్లో. ఈ సంవత్సరం వెళ్తాం సఖినేటి పెళ్లి, ఇంకా భవిష్యత్తులో వెళ్దాం. ఫిబ్రవరి 4 సఖినేటి పెళ్లి, సఖినేటి పెళ్లి గీతాభవన్లో, గీత ఫిబ్రవరి 4. తర్వాత ఫిబ్రవరి 14 భీమవరంలో శివ కళ్యాణ మండపం. ఫిబ్రవరి 4 సెకండ్ పీరియడ్. సెకండ్ పీరియడ్ కూడా చాలా దూరం, మీరు శ్రమపడి అంత రావక్కర్లేదు. ఇక మీకు ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం, మీరు ఇంటికాడ పనులు ఉంటే పని మాని, పని దేవుడు, పనిలో దేవుని చూడటం మనం నేర్చుకోవాలి. తర్వాత ఫిబ్రవరి 14 వచ్చేది భీమవరంలో శివ కళ్యాణ మండపంలో, మధ్యాహ్నం 2 గంటలకి. ఫిబ్రవరి 14 వచ్చేది భీమవరం శివ కళ్యాణ మండపం. ఈ మీటింగ్ను గుర్చిపెట్టుకోండి. శ్రీవద అన్ని జిన్నూరులో నెలకు 2 మీటింగ్లు పెట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకా అన్ని ఇతర గ్రామాలు మానేస్తాం, ఇతర గ్రామాలు అదే మానే. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మన సాధన ఎలా ఉండాలంటే, ఇప్పుడు బీదవాడు అన్నాడు, బీదవాడు ఏం చేస్తాడు, ఆకలి మట్టుకే తింటాడు, ఎక్కువ తిందామని ఉండదు. మనం కూడా ధనం ఉన్న బీదవాళ్ళే ఉండాలి. ఇంకేదంటే మనకు ఎక్కువ అజీర్తి బాధ వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. మనకి ఏం చేస్తామంటే ఎక్కువ తినేస్తాం, జాగ్రత్త. ఎక్కువ తినేస్తే అందరు రుచిగా ఉంటే మరీ ఎక్కువ తినేస్తాం. అంటే భేదవాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలా ఉండాలి. భేదవాళ్ళు చూడండి, వాళ్ళ ఊరికే తగిన బట్టలే ఉంటాయి, ఎక్కువ తింటానుకుండా సరిపడి తింటారు. అలాగే మనకు అన్ని అవకాశాలు ఉన్నా భేదవాళ్ళు ఎలా బతుకుతున్నారో అలా బతుకుతాయంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం. ఇందులో లాభం అది, వాళ్ళు బట్టల్లో నిరాడంబంగా ఉంటారు, బట్టల్లో. తర్వాత వాళ్ళ అన్నం ఏదో సరిపడి తింటారు, కూరలు కూడా 10 కూరలు వండుకోరు, ఏదో వాళ్ళకి సరిపడే ఉంటుంది. అంటే మీరు ఎంత ధనవంతులైనా భేదవాళ్ళు ఎలా బతుకుతున్నారు అలా బతకడం మనం నేర్చుకుంటే దానికి 2 లాభాలు ఉన్నాయి. ఏంటి, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది. వాళ్లే మన గురువులు. ఎక్కువ తినడానికి అవకాశం లేదు, సరిపడే తింటారు, ఏదో 1 కూర 2 కూరలు వండుకుంటారు, 10 కూరలు వండుకోరు వాళ్ళు, రకరకాలుగా ఏం తినరు. అంటే భేదవాళ్ళు ఎలా బతుకుతున్నారో వ్యవహారంలో మనం కూడా ఎలా బయచే మనకు లాభం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కూడా వస్తుంది. అంటే ఈ సాధనలో బహు మెరుకుగా ఉండాలి, బహు మెరుకుగా ఉండాలి. అంచేది మనం ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మీ ఎవరిని ద్వేషించకుండా కాంక్షించకుండా ఉంటారో వాడు నిత్య సన్యాసి. వాడు నిత్య సన్యాసి. కోరిక అనేది ఎలా ఉంటుందంటే, ఎవరిని ద్వేషించక్కర్లేదు, ద్వేషిస్తున్నామంటే అక్కడైతే కోరిక ఉందని అర్థం. మనకు లేనిది వాడికి ఉంటే వాడి మీద ద్వేషం వస్తుంది మనకు, అంటే అది కోరిక. ఆ ద్వేషం ఎక్కడ వస్తుందంటే కోరికలోంచి వస్తుంది. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోరికలోంచి వస్తుంది. కోరిక ఏం చేస్తుందంటే పైకి మనకు మిత్రుల్లా కనిపిస్తాడు, శత్రువు చేసే పని చేస్తాడు. కొంతమంది చూడండి, బయటికి మనకు మిత్రులుగా తిరుగుతారు కూడానే మనకు శత్రువులు చేసే పని చేస్తూ ఉంటారు, కానీ కూడా తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ కోరిక కూడా మనకి నీకు ఉపకారం చేస్తానని చెప్పి ఎంత కావాలో అంత అపకారం చేసేస్తుంది. కోరిక మనకు ఉపకారం చేసినట్టే ఉంటుంది, కానీ అది అపకారం చేసేస్తుంది. అంటే శుద్ధి కావాలి ముందు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనుకరణ ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారని అనుకరణ ఉండకూడదు. మన సాధన చేసి అన్ని విషయాలను నియమించుకుని అన్ని పరిస్థితుల్లో కూడా నిగ్రహంగా ఉండి అన్ని మీకు ఎంతన్నా నిగ్రహంగా ఉండాలి. మీకు ఒక విద్య ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఎంతన్నా దాన్ని నిగ్రహంలో పెట్టుకోవాలి. నిగ్రహంలో పెట్టుకోకపోతే ఆగ్రహం వస్తుంది, గర్వం వస్తుంది. మీకు నిగ్రహం లేదనుకోండి, మీ ఎవరో మిమ్మల్ని పాడు చేయక్కర్లేదు. మీ పాండిత్యము, మీ ఐశ్వర్యమే మిమ్మల్ని పాడు చేసేది. ఇతరులు ఎవరో మనల్ని పాడు చేయక్కర్లేదు. మనకున్న ఐశ్వర్యము, మనకున్న గౌరవాలు, మనకు నిగ్రహం లేకపోతే మనకున్న పాండిత్యము ఏ మనల్ని పాడు చేసేస్తాయి. అంటే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక మనుషులతో అనుకరణ పనికిరాదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా అలా ఉందాం అనుకుని అసలు అనుకరణకి అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకోవాలి. భగవంతుడు ఏది చెప్పాడో చూసుకుంటూ అలా నడుచుకోవలసింది. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అనుకరణ పనికిరాదు. ఇందులో మన పద్ధతిలో మనం ఉండాలి. మనం ఈ బ్రహ్మ విద్య ఇది కూడా సబ్జెక్టు మీద ప్రధానంగా పెట్టుకోండి. ఇప్పుడు రసాయన శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది, ఇవన్నీ కాలేజీల్లో నేర్పుతున్నారు కదా. ఇప్పుడు మన విద్య బ్రహ్మ విద్య. ఇదేంటి, ఇది కూడా శాస్త్రమే. పూర్వం గురుకులాల్లో నేర్పేవారు, పూర్వం గురుకులాలను ఉండి ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్న వాళ్ళకి అక్కడ నేర్చుకున్నవారు. ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఎలా ఉందో అలా బ్రహ్మ విద్య పూర్వం గురుకులాల్లో నేర్చుకున్నవారు. ఆ గురుకులాల్లోనే నేర్చుకుని సాధన చేసేవారు. వాళ్ళు సాధన చేస్తే అనుభవం వస్తుంది. వాళ్ళకి ఏమవుతుంది, సాధన చేస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటంటే, ఆనందము నీ హృదయంలో తప్పించి ఆనందం అనండి, సత్యం అనండి, ఉండటం అనండి, లేకపోతే శాంతి అనండి, అన్ని ఒకటి పర్యాయపదాలు. హృదయంలో ఉన్నది అదే. రమణ మహర్షి గారు ఏమని చెప్పారు, నా ఇంట్లో నేను ఉంటే నా ఇంటికాడ పడుండి నేను కాలక్షేపం చేస్తా అంటే ఎవరికి తెలియకుండా నన్ను అరుణాచలం లాక్కొచ్చి నీ హృదయంలో ప్రవేశపెట్టుకున్నావు. అంటే దాని అర్థం ఏంటి, నీ హృదయంలో ప్రవేశపెట్టుకున్నావంటే ఆనందంలో పెట్టేశాను, ఆనందంలో పెట్టేశాను. అంటే హృదయంలో ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, శాంతి లేదు, మన హృదయంలో ఉంది. అది మీరు బయట ఏ కారణం వల్ల మనం శాంతి పొందుతున్నాం అనుకోండి, ఏదో కారణం వల్ల లేదా ఆనందం పొందుతున్నాం అనుకోండి, ఇదంతా రెట్టింపు ఒట్టిదో సహా దుఃఖం కింద మారిపోదు. ఇవన్నీ మనకు అనుభవం లేక అబద్ధాలేమనుకుంటాం. శాస్త్రం చెప్పింది, ఈ మనుషులు చెప్పి ఏం మాటలు అహంకారంతో చెప్తారండి. ఈ మనిషి ఏ మనిషి చెప్పను, మన రాజకీయ నాయకులు చెప్పనివ్వండి, ఇంకోటి చెప్పనివ్వండి, ఇంకా ఆ రాజకీయ నాయకులు చెప్పి మాట్లాడి నూటికి నూరు పోల అహంకారం. అందుకేనండి, అహంకారం పెట్టుకుని మాట చెప్తే ఆ మాట పచ్చుకుని మనం ఊరేగటంటే ఆడికి 100 పిహెచ్డీలు ఉన్నాయి, ఆయనకు 100 డిగ్రీలు ఉంటాయి, మాట మనం పట్టించుకోక్కర్లేదండి. ఎవడైతే దేహాభిమానం లేని స్థితిని, అహంకారం లేని స్థితిని, నీకు అర్థం వచ్చిన మమకారం అంటే ఎలా ఉంటుందో స్థితిని లేని స్థితిలో పొందినవాడి మాట మనకు ప్రమాణం కానీ, భగవంతుని మాట మనం ప్రమాణం కానీ, అసలు లౌకికుల మాట ఎవడో ఒక్క మాట మనం ప్రమాణంగా పెట్టుకో. వాళ్ళు ఉదయం రకంగా మాట్లాడతారు, సాయంత్రం రకంగా మాట్లాడతారు, ఏది మాటలు పట్టుకుని మనం ఊరేగటండి, మనం కూడా పాడైపోవటం. అది ఈ మధ్య అంటున్నారు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కోసం మేము అవసరం అయితే ప్రాణాలు, ప్రాణం ఎవరో పూట భోజనం కూడా మానరు, ప్రాణాలు ఇచ్చేస్తాం. ప్రాణాలు మనం ఏం చేసుకుంటామంటే ప్రాణాలు, ప్రాణం ఎవరు కదా పూట భోజనం కూడా మానరు. అసలు శాస్త్రాన్ని కృష్ణుడు ఏం చెప్పాడంటే గీతలో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి, ఏ లౌకికుడి మాట ప్రమాణంగా పెట్టుకోకు. అజ్ఞానంలో బతికివాడు, అహంకారం కేంద్రంగా పెట్టుకునేవాడు, అజ్ఞానం కేంద్రంగా పెట్టుకుని బతికివాడు మాటకి అసలు ప్రమాణం కాదు. వాడు మాట శ్రవణం చేయొద్దు అసలు. ఒక భగవంతుడు చెప్పిన మాటలే నేను శ్రవణం చేసి మననం చేయండి. శ్రవణం గొప్పదే, దానికంటే 1000 రెట్లు మననం గొప్పది. శ్రవణం గొప్పదే, దానికంటే 1000 రెట్లు మననం గొప్పది. అయ్యా లౌకికుడు, ఏ లౌకికుడు చెప్పిన మాట అయినా మనం ప్రమాణంగా పెట్టుకోకూడదు. అంటే మన సాధన యొక్క లక్ష్యం ఏంటంటే దేహాభిమానంలోంచి బయటికి రావాలి. అంటే అహంభావ రహిత స్థితిని పొందాలి, అహంభావ రహిత స్థితిని పొందాలి. ఎప్పుడైతే అహంభావ రహిత స్థితిని, దేహాభిమాన రహిత స్థితిని మనం పొందామో అప్పుడు మన హృదయంలో ఉన్న ఆనందమే మన సహస్రాలను పట్టుకుని ముంచేస్తుంది, మన సహస్రాలను పట్టుకుని ముంచేస్తుంది. అంటే మీరు మాట చేత, మాట చేత తలంపు, ఇందులో భగవంతుని కేంద్రంగా ఆలోచన రావాలి, భగవంతుని కేంద్రంగా మాట రావాలి, భగవంతుని కేంద్రంగా చేత ఉండాలి, చేత ఉండాలి. అలాగైతేనే వ్యక్తిభావం నశిస్తుంది. అలాగైతే ఇప్పుడు గాఢ నిద్రలో మన ఎవరికి వ్యక్తి, పలానా పేరు నాది, పలానా రూపం నాది, పలానా గ్రామం నాది, పలానా కులం నాది అని గాఢ నిద్రలో ఎవరికి వ్యక్తిభావం లేదు. గాఢ నిద్రలో ఆ వ్యక్తిభావం లేని స్థితి జాగ్రత్త అవస్థలో రావాలి. గాఢ నిద్రలో పలానా శరీరం నాది, పలానా పేరు నాది, పలానా కులం నాది అని వ్యక్తిభావం లేదు కదా గాఢ నిద్రలో. గాఢ నిద్రలో ఉన్న మనమే ఇప్పుడు కూడా ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్న మనమే ఇప్పుడు కూడా ఉన్నాం. అయితే అప్పటికిప్పుడికి జాగ్రత్త అంటే ఇప్పుడు వ్యక్తిభావం వచ్చేస్తాను. ఎప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చేవాడికి వ్యక్తిభావం వేస్తాను. గాఢ నిద్రలో వ్యక్తిభావం లేదు. వ్యక్తిభావం ఏం చేద్దాం, అక్కడ మనసు లేదు, ఇంద్రియాలు లేవు, దేహం లేదు, అక్కడ వ్యక్తిభావం లేదు. అక్కడ గాఢ నిద్రలో వ్యక్తిభావం లేకుండా ఎలా ఉండగలిగామో అలాగే జాగ్రత్త అవస్థలో వ్యక్తిభావం లేకుండా మీరు ఉండగలిగితే శరీరం చనిపోక్కలు ఇప్పుడే మీకు గొప్ప ఆనందం, హృదయంలో ఉన్న ఆనందం, అక్కడ ఉన్నటువంటి ఆనంద సముద్రం పొంగి సహస్రాలను ముంచేస్తాం. సుఖ సముద్రం, శాంతి సముద్రం. అప్పుడు మనం ఆనందం కోసం కానీ, శాంతి కోసం కానీ, సుఖం కోసం కానీ, ఒక పదార్థం మీద కానీ, ఒక మనిషి మీద కానీ ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మీరు మీకు ఎవరికైనా 10 రూపాయలు ఉంటే 1 రూపాయి మీరు ఎవరికైనా ఇవ్వగలరు, 10 రూపాయలు ఉంటే. అలాగే మీ చేతిలో ఏదైనా అధికారం ఉంటే ఎవరికైనా ఉపకారం చేయగలరు ఉంటే, అసలు అధికారం అంటూ ఉంటే. తర్వాత మీకు ఎవరికైనా విద్య ఉంటే 10 మాటలు మీరు చెప్పగలరు, విద్య ఉంటే 10 మాటలు ఎవరికైనా చెప్పవచ్చు ఉండగలిగితే. అలాగే ఈ హృదయంలో ఉన్న ఆనందాన్ని మీరు పొందితే కొన్ని వేల మందికి మీరు పంచిపెట్టచ్చు. మీకు తరగదు, ఇంకా డబ్బు తరగవచ్చు. మీకు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చేస్తే మీకు 9 రూపాయలు ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఈ ఆనందం మీరు సాధన చేసి ఇక్కడ ఉన్న ఆనంద సముద్రంలో మునిగితే మీరు కొన్ని వేల మందికి మీ ఆనందాన్ని, శాంతిని పంచిపెట్టవచ్చు. మీరు ఎక్కడో రమణ మహర్షి గారి, రామకృష్ణ పరమహంస గారి కూడా మీరే పంచిపెట్టచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది బాధపడి ఇదేంటంటే, మనుషులు ప్రపంచం మన దేశంలో కదా, శాంతి లేక ఆనందం లేక బాధపడుతున్నారు. అంటే తిండి లేక బాధపడే వాళ్ళకంటే శాంతి లేక ఆనందం లేక సుఖం లేక ఎక్కువ మంది బాధపడుతున్నారు. కొన్ని కోట్ల మంది బాధపడతారు. కొంతమందికి అన్నీ ఉంటే అశాంతిగా ఉంటారు, కొంతమందికి అన్నీ ఉంటాయి దుఃఖంగా ఉంటారు, అన్నీ ఉంటాయి బాహ్యంగా. అటువంటి వాళ్ళకి ఏదైతే ఏ శాంతి అయితే లేదో, ఏ సుఖం అయితే లేదో, ఏ ఆనందం అయితే లేదో, ఆ ఆనందాన్ని మీరు పొందితే, సుఖాన్ని పొందితే, మీరు శాంతిని పొందితే ఎంతైనా ప్రపంచానికి మీరు పంచిపెట్టరు. అది మీకే లేని వాళ్ళకేం పంచిపెడతారు? మనమే ఏడు మోకాలతో ఉంటే ఇంకా వాళ్ళకేం పంచిపెడతాం? మీరు కూడా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వశిష్ఠుడు వాళ్ళు ఎంత అయితే ఆనందాన్ని పంచిపెట్టారని అనుకో, అంతకంటే ఎక్కువ మంది పంచిపెట్టొచ్చు. మీరు ఆచార్యుల వారు అంతకంటే ఎక్కువ మందికి మీరు ఆనందాన్ని పంచిపెట్టొచ్చు. రమణ మహర్షి గారిలో, రామకృష్ణ పరమహంసలో ఏదో ఉంది, మీదో ఏదో లేదనుకోకండి. వాళ్ళలో మనలో ఏదో ఉందో వాళ్ళలోనూ అదే ఉంది, మనలో ఏదో ఉందో వాళ్ళలోనూ అదే ఉంది. మనకి మనకాలకి వాళ్ళు ఉన్నది వాళ్ళు తెలుసుకున్నారు, మనలో ఉన్నది మనకు తెలియటం లేదు. కాబట్టి వాళ్ళు అంతే కొంత ఇతరులకు శాంతిని పంచిపెడుతున్నారు. భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే, ఒకళ్ళలో తక్కువగా లేని ఒకళ్ళకి ఎక్కువగా, తక్కువ ఎక్కువ లేండి, డబ్బుని బట్టి చదువుని బట్టి. వాళ్ళకి మేడ ఉంటే ఎక్కువ అంటాడు అంటారు, తాటాకిళ్ళు ఉంటే తక్కువ అంటారు. నీకు అర్థమవుతుంది? ఏమైనా ఒక 100 కోట్లు ఉంటే వాళ్ళు పెద్ద స్థితిలో ఉన్నారంటే డబ్బు లేనివాడు తక్కువ స్థితి. ఎక్కువ తక్కువలు ఎలా తెలుస్తున్నారు? బయట పరిస్థితులను బట్టి. అంతే కదా, ఎక్కువ తక్కువను బయట ఎలా తెలుస్తున్నారు? బయట పరిస్థితులను బట్టి. లోపల ఉన్న భగవంతుడు ఏం చెప్పాడంటే, అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఆత్మగా సమానముగా ఉన్నాను అని చెప్పాడు. హెచ్చు తగ్గులుగా లేదు. ఒకళ్ళు ఏనుగు చాలా పెద్ద జంతువు, ఏనుగులో ఎక్కువగా లేడు, మనలో తక్కువగా లేడు. ఆ ఏనుగు శరీరం పెద్దది అంతే. నీకు అర్థమవుతుందా? ఆ ఏనుగులో ఎంత సమానంగా ఉన్నాడో మనలో అంతే సమానంగా ఉన్నాడు. అది మనం గుర్తించాలి. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఆ అనుభవాన్ని పొందితే భగవాన్ శాంతికి, సుఖానికి, ఆనందానికి మరొక పేరే భగవంతుడు, మరొక పేరే ఈశ్వరుడు. అంచేది మీరు అది మీరు ఆ ఈశ్వరుడు పట్ల గౌరవంగా ఉండి, ఈశ్వరుడు పట్ల ఆరాధన, ఈశ్వరుడు పట్ల నీకు ఆరాధన కలిగింది. ఆయన చెప్పిన మాట ఎందు గౌరవం ఉంది. ఎవరు చెప్పిన మాట? ఈశ్వరుడు చెప్పిన మాట గౌరవం ఉంది. అది మననం చేసుకుంటే అంటే, నీ కళ్ళకు కనపడకుండా, నీ చెవులకి వినపడకుండా నీకు గొప్ప ఉపకారం చేస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు మనం ఎవరికైనా ఉపకారం చేయాలంటే ఆడు మనకు కనపడాలి, వాళ్ళకి మనం కనపడాలి. ఈశ్వరుడు కదా, అక్కర్లేదు. నీకు కళ్ళకు కనపడకుండా, నీకు తెలియకుండా ఆయన ఉపకారం చేస్తున్నట్టు నీకు తెలియకుండా కూడా నీకు చాలా ఉపద్రవంగా చేస్తాడు సహాయ సహకారం. కనపడే మనిషి కనపడక్కర్లేదు. మనిషి కనపడకుండా ఆయన చేయవలసిన పని చేస్తూ ఉంటాడు. నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీకు చేతులు అక్కర్లేదు, చేతులు లేకుండా కూడా ఇవ్వగలరు. నీకు ఏదైనా మాట్లాడాలంటే నోరు ఎక్కర్లేదు, నీ హృదయంలోనే స్ఫురింప చేస్తాడు. ఆ నోరుతో నీకు చెప్పక్కర్లేదు, నీ హృదయంలోనే ఆ మంచి ఆలోచన స్ఫురింప చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అంటే జ్ఞానికి దుఃఖం ఉండదు, అజ్ఞానికి దుఃఖం ఎందుకు ఉంటుందంటే ఈశ్వర సంకల్పానికి భిన్నంగా జ్ఞానం ఉండడు. కృష్ణ అదే కృష్ణుడు చెప్పాడు అర్జున, ది సేజ్ ఋషి. ఏమండి, నేను ఋషి జ్ఞాని, నేను ఒకటంటే ఒకటి మాత్రమే. జ్ఞాని నేను, ఒకటంటే ఒకటి మాత్రమే. ఇద్దరికి భేదం చూడక్కర్లేదు, ఇద్దరికి భేదం చూడక్కర్లేదు. అంటే మన హృదయంలో ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్నాడు. అది ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందప్పుడు ఈశ్వర స్వరూపాన్ని పొందుతారు. అప్పుడు ఈశ్వరుడి కంటే మనం భిన్నమనే భావన పోతున్నాం మీకు. ఇప్పుడు నీకు సొంత సంకల్పాలు ఉండవు. ఈశ్వర సంకల్పమే జ్ఞానికి, ఈశ్వర సంకల్పమే తన సంకల్పం, ఈశ్వరుని ఇష్టమే తన ఇష్టం. అంటే వాడికి దుఃఖం అనేది ఇంకా కనపడదు. దుఃఖం రావడానికి అవకాశం, మన సంకల్పం ఒకటే ఉంటే, ఈశ్వర సంకల్పం ఇంకోటై ఉంటే మనకు దుఃఖం వస్తుంది. ఆయన సంకల్పం మన సంకల్పం, ఆయన ఇష్టమే మన ఇష్టం అయినప్పుడు అది దుఃఖ స్పరిశ దుఃఖం రావడానికి అసలు అవకాశమే లేదు. దుఃఖం రావడానికి అసలు అవకాశమే లేదు. సన్యాసి అంటే ఎర్ర బట్టలు కట్టుకున్నవాడు కాదు. గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసే, తెల్ల బట్టలు కట్టుకున్న వాడు సన్యాసే. అంటే ఎవరి పట్ల నీకు అలా మనం పాడైపోవడానికి ఇష్టాలు, ఇష్టాల ఇష్టాల వల్ల మనకు కలిసి వచ్చేది ఏమి లేదు. ఇష్టాయిష్టాల వల్ల మనకు కలిసి వచ్చేది లేదు. ఇష్టం ఉన్నా మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, అయిష్టం ఉన్నా మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. ఈ రెండే కారణం, ఇష్టాలు అయిష్టాలు. మనస్సు బాహ్యముఖంగా వెళ్ళకుండా ఉంటే ఇష్టాలే, ఇష్టాలు లేకపోతే అయిష్టాలు లేకపోతే మనసు ఇంకా బాహ్యముఖానికి వెళ్ళదు. మనస్సు బాహ్యముఖానికి ఎప్పుడైతే వెళ్ళదో ఆ మూల పదార్థంలోకి మనం లయం అవ్వాలంటే ఈశ్వరుని దయ లేకుండా, ఆ మూల పదార్థం యొక్క అనుగ్రహం లేకుండా అక్కడ లయం అవ్వలేదు, ఐక్యం అవ్వలేదు. అక్కడ ఐక్యం అయ్యే అవకాశం లేదు. అది ఎప్పుడూ ఈశ్వరేందు మనం గౌరవం కలిగి ఉండాలి. ఈశ్వరేందు మన మన కళ్ళకు కనిపించినంత మాత్రం చేత, మన బుద్ధికి అందనంత మాత్రం చేత వాళ్ళు లేడనుకోద్ది. మీరు ఈశ్వరు పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి. అంటే ఈ ద్వంద్వాలు ఎవరు ఈ భేద బుద్ధి తగ్గించుకోవాలి. మనం మనకి ఈ భేద బుద్ధి అని చూశారు, నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధి తగ్గించుకుంటా అంటే మనసు పలచబడిపోదు. మన సాధన యొక్క లక్ష్యం ఏంటంటే మన మనస్సుని మనం బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదు మనకు. మన మనస్సుని మనం బాగు చేసుకోవడం కంటే మించిన సాధనే లేదు అసలు. నీ మనస్సు నీకు అదుపులో ఉంటే మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరిలో ఇవ్వలేని శాంతిని సుఖాన్ని మీ మనస్సే ఇస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సు నీకు అదుపులో ఉంటే, మీ మనస్సు నీకు స్వాధీనంలో ఉంటే మీ బంధువులు మీ స్నేహితులు మీ డబ్బు ఎవరు ఇవ్వలేని శాంతి, ఎవరు ఇవ్వలేని సుఖం మీ మనస్సుని మీకు ప్రసాదిస్తుంది. అర్జున, నీ మనస్సును ఎప్పుడు విరోధంగా పెట్టుకోవద్దు. నీ మనస్సును స్నేహితుడిగా మార్చుకో, నువ్వు చేయవలసిన సాధన అదే. అదే భగవంతుడు చెప్పాడు, నీ మనస్సును విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్సును స్నేహితుడిగా మార్చుకో. నువ్వు నిజమైన స్నేహితుడు మనకు ఎంత సహకారంగా ఉంటాడో, ట్రూ ఫ్రెండ్, ఏ నిజమైన స్నేహితుడు మనకు ఎంత సహకారంగా ఉంటాడో, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే అంతకంటే ఎక్కువ నీకు సహాయ సహకారములు బయట నీ మనస్సే నీకు అందిస్తుంది, నీ మనస్సే నీకు అందిస్తుంది. అంటే మనస్సుకి మించిన మిత్రుడు లేడు. శరీరం చనిపోయిన తర్వాత మనకు కూడా ప్రయాణం చేసేది మనస్సే. అంచేత ఆ మనస్సుకి ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, శిక్షణ ఇచ్చి శరీరం ఉండగానే మూల పదార్థంలో ఐక్యం చేయగలిగితే మనస్సు ఇంకా ప్రయాణం చేయదు. ప్రయాణం ఎప్పుడైతే మనస్సుకి ప్రయాణం ఆగిపోయిందో పునర్జన్మ లేదు. అంటే పునర్జన్మ తాలూకు బీజాలు మనస్సులో ఉంటాయి. అది ఎప్పుడైతే లోపల మూల పదార్థంలో ఐక్యం అయిపోయిందో అది ఏకం చెందిందో, అక్కడ ఒకటైందో, దాని మూల పదార్థంతో ఒకటైందో, దానికి ఇంకా పునర్జన్మ లేదు. అంటే వేరు భావన పోతుంది దానికి వేరు భావన పోతుంది. ఇక్కడ చక్కటి శ్లోకం ఉంది, అది చదివినిపిస్తాను. ఈ జాతిగా ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకం ఉపనిషత్తులు సారు. ఇది శోకాన్ని పోగొట్టేది ఈ శ్లోకం అని. శోకాన్ని పోగొట్టేది శ్లోకం అని ఈ జాగ్రత్తగా ఉండు. ఇక్కడ చెప్తున్నాడు ఎవరు మనస్సు సౌమ్య స్థితిలో ఉన్నదో అది భగవంతుడు చెప్తున్నాడు. భగవాన్ వాచ, భగవాన్ వాచ అంటే కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, చెప్పడానికి పైనుంచి కిందకు వచ్చిన వాడు చెప్తున్నాడు. కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు చెప్పే మాటలు కాదు, పైనుంచి కిందకు వచ్చి పైనుంచి జీవకోటు కోసం పైనుంచి కిందకు వచ్చిన వాడు చెబుతున్నాడు. కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు కాదు చెబుతా అంట, పైనుంచి కిందకు వచ్చిన వాడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, ఎవరు మనస్సు సమాన స్థితిలో ఉన్నదో అంటే నీకు అర్థమైన ఇక్కడ సౌమ్య స్థితి అన్నాడు. సౌమ్య స్థితి అంటే సమాన స్థితి. నీకు అర్థమైన మాటల్లో చెప్తున్నాను, ఎవరు మనస్సు సమాన స్థితిలో ఉన్నదో అంటే ఎవరు మనస్సు ఈక్వల్గా ఉన్నదో, ఎవరు మనస్సు ఈక్వల్గా ఉన్నదో. ఇప్పుడు బంగారం చూసేటప్పుడు గాలి లేని చోట పెట్టి చూస్తారు. బంగారం చూసేటప్పుడు గాలిని అలా పెట్టి చూస్తారనుకోండి, గాలి ఉంటే ఏదో పక్క గెంటేస్తా ఉంటుంది కాలు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గాలి లేని అర్థంలో పెట్టిది చూస్తాడు. గాలి అన్న చోట చూస్తే ఇటో పాటు గెంటేస్తుంది, అది త్రాసు అటే ఇటే గెంటుతుంది కదా. అంచేది వాళ్ళు ఇది గీటిపే చెప్తా అంటారు, పలానాడు దగ్గరికి వెళ్ళి చూపించరండి ఇది అంటే చెప్తారు, వాళ్ళే చెప్తా అంటారు. అంటే కరెక్ట్గా ఉందని తూకం కరెక్ట్గా ఇలా గాలిలో పెడతాడనుకోండి, ఆ గాలికి ఎట్టేటో కదిలిపోతా ఉంటారు. అది వంకాయలు కదా, వంకాయ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రమాదం లేదు. వంకాయ ఎక్కువ మనకు పడినా మన ఆవిడికి ప్రమాదం లేదు, ఒక వంకాయ తక్కువ పడినా మనకి ప్రమాదం లేదు. ఆ బంగారం కొంచెం రాసి అటు ఇటు కదిలితే చాలా తేడా వచ్చేస్తుంది. అంటే గాలి లేని చోట చూస్తాడు అది బంగారం. అలా ఇక్కడ నీకు కించిత్తు కూడా తేడా లేకుండా అంటే నీకు భేదభావన కొంచెం కనిపించిన ఉన్నది బ్రహ్మం, అది ప్రపంచం కింద కనిపిస్తుంది. ఉన్నది ఉన్నది బ్రహ్మమే, అది ప్రపంచం కింద కనిపిస్తాను. ఉన్నది ఒకటే వస్తువు, అదే మనకు లోకంగా ఆ కనిపిస్తుంది. బ్రహ్మం ఉన్నది ఒకటే వస్తువు. కొంతమంది ఏం చెబుతారంటే బ్రహ్మమే అనేకంగా కనిపిస్తుంది, అది బ్రహ్మమే అనేకంగా కనిపిస్తుంది. అదే అనేకంగా లేదు, బ్రహ్మము అనేకంగా మనకు మనకు కనిపించడం అలా కనిపిస్తుంది కానీ అనేకంగా లేదు. బ్రహ్మము అనేకం అయి ఉన్నది అంటుంది కొన్ని పుస్తకాల్లో, బ్రహ్మమే అనేకం అయినది అని ఉంటుంది కొన్ని పుస్తకాల్లో. అది అనేకము అవ్వలేదు, అది అనే ఉరికే అది అనేకమైనట్టు మనకు కనిపిస్తుంది కానీ అనేకం అవ్వలేదు అసలు. అనేకం అయిపోయినట్టు కనిపిస్తుంది, బ్రహ్మము అనేకం అయినది అని ఉంటుంది కొన్ని గ్రంథాల్లో. అనేకం అవ్వలేదు, అది ఒకటిగానే ఉండయి అవి. ఆ ఒకటే మనకు అనేకంగా కనిపిస్తాం అంతే అర్థం. అంటే అనేకం అయినది అని, అనేకం అయిపోయిందని బ్రహ్మమే ఉన్న వస్తువు అనేకంగా అయిపోయింది, అనేకం అవటం కాదది, అనేకంగా మనకు కనిపిస్తాం. ఇప్పుడు తాడు పాము కింద కనిపించినప్పుడు అది పాము అయిపోలేదు, అది పాము వలే కనిపించదు. మనకు తాడు పాము కింద కనిపిస్తాం అనుకోండి, మనకు కనిపించేటప్పుడే తాడు పాము అయిపోలేదు, తాడునే తాడే పాము కింద మనకు కనిపిస్తాము. అలాగే ఉన్న వస్తువు ఒకటే, అది మనకు గురికి అనేకంగా కనిపిస్తుంది, అంటే అనేకం అవ్వలేదు. అది తాడు పాము కింద కనిపించినప్పుడు కూడా అది పాము అవ్వలేదు, గురికే మనకు అలా కనిపిస్తుంది. బ్రహ్మ పదార్థం ఒక్కటంటే అది ఒక్కటే. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఎవరు మనస్సు సమాన స్థితిని పొందినదు అంటే ఇష్ట ఇష్టాల్లోంచి రాగద్వేషాల్లోంచి ఎవరి మనస్సు అయితే పూర్తిగా విడుదల పొందిందో, విడుదల పొందిందో వారు మాత్రమే సంసారాన్ని జయించగలరు. ఎవరి మనస్సు అయితే సమాన దృష్టి కలిగిందో వారు మాత్రమే సంసారాన్ని జయించగలరు. భూమి మీద నరకా పల్లాలు ఎలా ఉంటాయో అలాగే నీ మనస్సులో హెచ్చు తగ్గులు కనుకుంటే సంసారాన్ని జయించలేవు. సంసారం అంటే ఇంట్లోని మనుషులు కాదు, సంసారం అంటే నీ మనస్సే సంసారం. ఇంట్లోని మనుషులు సంసారం కాదు, మన మనస్సే సంసారం. అయితే వాళ్ళు మాత్రమే సంసారాన్ని జయించగలరు. నిర్దోషమైన బ్రహ్మం అన్నిటికీ సమంగా ఉన్నందున వాళ్ళు ఏమీ దోషం లేదు. బ్రహ్మము నిరాకారం, నిర్గుణం, బ్రహ్మం నిరాకారం నిర్గుణం అంతర వ్యాపించినది. సృష్టిలో దోషరహితమైనది ఏదైనా ఉంటే అది బ్రహ్మం ఒకటి మాత్రమే. రాముడు చెట్టు చాటు నిలబడి వాళ్ళని చంపాడు, ఇటువంటి చెప్తారు బ్రహ్మం కళా చెప్పడానికి వీల్లేదు. అది నిరాకారం నిర్గుణం, నిరాకారం నిర్గుణం, నిరాకారం అది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. అది ప్రపంచమంతా కూడా అది ఇది గలదు అండి లేడని సందేహం వరది విష్ణువు. ఇక్కడ ఉంది అక్కడ లేదు, ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది బ్రహ్మం, అది వ్యాపి ఆ ప్రపంచం అంతా వ్యాపించిన బ్రహ్మమే మనదేండో కూడా అది గట్టించాలి. మనం మనం ఉన్నది ఉన్నది వేరు, అది వేరు కాదు. ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది, ఆ వ్యాపించి ఉన్నదే మన హృదయంలో కూడా ఉన్నది. దాన్ని ఒక మన జ్యోతి అంటారు. జ్యోతి అంటే ఉనికి పిలవటం పేర్లు మార్పు కానీ అది చైతన్యమే. ప్రపంచం నీ ప్రపంచం అంతా వ్యాపించినదే నీ హృదయంలో ఉన్నది. అంటే నీ హృదయంలో ఉన్నది ఏదైనా ఆ మూల పదార్థం తెలుసుకుంటే ప్రపంచం అంతా వ్యాపించిన వస్తువుని హృదయంలో వస్తువు ఒకటేన సంగతి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా నీకు తెలియదు. అప్పటి వరకు నేను వేరు, దేవుడు వేరనే భావన పోతుంది. నేను వేరు, పొల్ల వేరనే ఆ భేద బుద్ధి పోదు. ప్రపంచం అంతా ఏదైతే వ్యాపించున్నది నీ హృదయంలో ఉంది. నీ హృదయంలోనే ఏదో నీకు తెలిస్తే ఆ మూల పదార్థం బ్రహ్మ పదార్థం, ఆ సత్పదార్థం ఆనంద పదార్థం, శాంతి పదార్థం, సుఖ పదార్థం అది నీకు తెలిస్తే ఇదే అంతటా ఉన్నది. అంతటా ఉన్నదానికి దీనికి రవ్వంత కూడా భేదం లేదనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ బ్రహ్మ పదార్థం ఏది దానికి దోషము లేదు, దానికి దోషము లేదు. ఇంకా కృష్ణుడు ధర్మరాజ చేత అబద్ధాలు చెప్పించాడు. ఇటువంటి దోషాలు ఇక్కడ బ్రహ్మంలో లేవు. దానికి ఇటువంటి ఆకారము లేదు, దానికి ఆకారము లేదు, దానికి గుణము లేదు, ఆకారం లేదు. లేదంటే ఉంది, అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా ఆ బ్రహ్మ పదార్థం అన్నింటి సమంగా వ్యాపి ఒక చోట ఎక్కువ లేదు, ఒక అరుణాచలంలో ఎక్కువ లేదు, పాలకుల్లో తక్కువ లేదు. అరుణాచలంలో ఎక్కువ లేదు, పాలకుల్లో తక్కువ లేదు. అలా ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోతే, ఒక చోట ఎక్కువగా ఉండి ఒక చోట తక్కువగా ఉంటే అది బ్రహ్మ పదార్థమే కాదు. అంతగా వ్యాపించింది బ్రహ్మ, అన్నింటికీ సమానంగా ఉన్నదన్నా ఏమండి, అన్నింటా వ్యాపించింది, అన్నింటే అంతగా వ్యాపించింది. ఇప్పుడు మన శరీరంలో నిలబడి ఉన్నాం, మనస్సులో నిలబడి ఉన్నాం, ఇంద్రియాల్లో నిలబడి ఉన్నాం, ఇష్టంలో నిలబడి ఉన్నాం, అయిష్టంలో నిలబడి ఉన్నాం. అలా కాకుండా అంతగా వ్యాపించిన బ్రహ్మములో ఏ జన్ములైతే నువ్వు నిలబడగలుగుతావో, అక్కడ స్థిరంగా ఉండగలుగుతావో, అప్పుడు నీకు ఆ బ్రహ్మములో నిలబడి ఉంటే అప్పుడు నిన్ను సంసారం విడిచిపెట్టేస్తుంది. అప్పుడు వరకు నిన్ను వెంటాడుతుంది. చచ్చిపోతే సంసారం పోతుంది అనుకోకండి. చచ్చిపోయినా సంసారం వచ్చేస్తుంది, మనుషులు మారతారు కానీ సంసారం వచ్చేస్తుంది. శరీరం చచ్చిపోతే సంసారం ఆగిపోతుంది అనుకోకండి. కొంతమంది చచ్చిపోతే గొడవలు వదులుతాయి అనుకుంటారు, గొడవలు పెరిగితే చచ్చిపోయాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాడు అలాగే చేసుకుంటారు, ఏదో చచ్చిపోతే గొడవ వదిలిపోతున్నాయి. చచ్చిపోయిన తర్వాత గొడవలు పెరిగితే ఏం చే, మనస్సు ఉంది కదా. చచ్చిపోయిన శరీరం చచ్చిపోయి కూడా మనస్సు ఉంది కదా, ఆ మనస్సు మనం వెంటాడుతుంది. నీ శరీరం చచ్చిపోతే శరీరంలోంచి బయటకు రాగలవు, కానీ మనసులోంచి ఎలా బయటకు వస్తావు? అది నిన్ను వెంటాడుతుంది. ఎవరో ఆ మనసులో ఎన్ని దోషాలు ఉన్నాయో నీకు అర్థమవుతుందా? ఆ దోషాలు రహితం అయ్యే వరకు, ఆ దోషాలు పరిష్కారం చేసుకునే వరకు, ఏదో జన్మలో నీ మనస్సులో ఉన్న దోషాలు నువ్వు పరిష్కారం చేసుకునే వరకు, ఏదో జన్మలో నీ మనస్సులో ఉన్న దోషాలలోంచి విడుదల పొందే వరకు, ఏ దోషము నిన్ను విడిచిపెట్టదో నిన్ను వెంటాడుతూ తరుముకుంటూ వస్తుంది. నీ మనసులో ఏదైనా దోషం ఉందనుకోండి, అది ఇతరులకు తెలియపోవచ్చు. ఇతరులకు తెలియటం తెలియపోవటం ముఖ్యం కాదు. సాధన అంటే ముందు అందులోంచి విడుదల పొంది, అది ఇప్పుడు సాధన అంటే నా మనసులో ఉన్న దోషం ఎవరికి తెలియదు కదా అలా అనుకో, అది సాధన కాదు. నీ మనస్సులో ఉన్న దోషములోంచి నీ విడుదల పొందా, అదే దోష. నిర్దోషం బ్రహ్మము ఎంత నిర్దోషముగా ఉన్నదో నీ మనస్సు కూడా అంత నిర్దోషముగా ఉంటేనే బ్రహ్మాకారం చెందుతుంది. ఇందులో రాజీ లేదు, ఇందులో రాజీ పడి మాట్లాడలేదు, స్పష్టంగా చెబుతున్నాడు బ్రహ్మం స్పష్ట. ఈ ఉపనిషత్తుల సారం ఈ వాక్యం, ఈ శ్లోకం. బ్రహ్మము ఎంత నిర్దోషంగా ఉందో, బ్రహ్మము ఎంత నిర్దోషంగా ఉందో, ఎంత అహంకార రహితంగా ఉందో, ఎంత మమకారం రహితంగా ఉందో, అంత నిర్దోషంగా బ్రహ్మము ఎంత నిర్దోషంగా ఉందో, ఎంత పాపరహితంగా ఉందో, అంత పాపరహితంగా అంత నిర్దోషంగా నీ మనస్సు ఉంటేనే అందులో ఐక్యమవుతుంది. అప్పుడు నేను సంసారం విడిచిపెడుతుంది, అప్పటి వరకు నేను సంసారం విడిచిపెట్టదు. ఇందులో రాజీ లేదు అసలు. నీ లోపం ఏదో నీకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ లోపం ఏదో నీకు తెలుస్తాను. ఆ లోపం ఊరిక కౌర్లు కాకరకాయలు కాదు. ఆ లోపం శాస్త్రం ఎందుకు చదవాలంటే, మన ముఖంలో అర్థం చూపించుకున్నప్పుడు మన ముఖంలో ఎక్కడ మసి ఉంటే చెబుతుంది. ఆ మసి మనం తీసేసుకుంటాం కదా, అందుకే అర్థం చూసుకోవటం. అది అర్థంతో పనే ఉంది. అలాగే ఈ శాస్త్రం ఎందుకంటే అర్థం లాంటిది. ఆ శాస్త్రం చూసుకునేప్పటికి ఆ శాస్త్రంలో భగవంతుడి వాక్యం ఉంది. మన మనస్సులో దోషాలు ఏంటో వాడు చెప్తూ ఉంటాడు భగవంతుడు. ఆ దోషాలు ఉన్నాయో లేదో శాస్త్రం చూపిస్తూ ఉంటుంది మనకి. శాస్త్రం కూడా అర్థం లాంటిది అంతే. కానీ శాస్త్రం ఆ దోషాన్ని తీదు. మనమే సాధన చేసి గురువు అనుగ్రహం సంపాదించి, ఈశ్వరు అనుగ్రహం సంపాదించి ఆ దోషాన్ని మనమే తీయాలి. కొన్ని కొన్ని చాలా బరువైన రాళ్ళు ఉంటాయి, అంటే బరువైన దోషాలు ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఆ దోషం ఎంత బరువుగా ఉందో అంత సాధన చేస్తేనే కానీ అందులోంచి విడుదల పొందలేము. మీ పరిస్థితులు బాగున్నాయనుకోండి గర్వం పొందకండి. పరిస్థితులు బాగున్నా స్వప్నమే. మీ పరిస్థితి బాగోలేదనుకోండి ఇంటికాడ మీరు కుంగిపోకండి, అది స్వప్నమే. ఇక దేహం యొక్క ప్రారంభ కట్టురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కట్టురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కట్టురాజ్ఞ అంటే ఈశ్వరు యొక్క కర్తంటక, ఈశ్వరు యొక్క ఆజ్ఞ అనుసరించి మీకు ఫలితం వస్తోంది. మీ తెలివితేటల వల్ల రావటం లేదు, ఈశ్వరు యొక్క ఆజ్ఞ అనుసరించి ఫలితం వస్తోంది. అయితే కొంతమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి, కొంతమందికి చెడ్డ ఫలితాలు వస్తున్నాయి. అంటే ఈశ్వరుడికి ఇష్టాలు ఉన్నట్టే కదా. ఇంకా మనకి ఈశ్వరుడికి తేడా ఉంది. అది కాదు, అందరికి కొంతమంది సుఖపడుతున్నారు, కొంతమంది సుఖపడే ప్రారంభం వస్తుంది, కొంతమంది దుఃఖపడే ప్రారంభం వస్తుంది కదా. మన చేతులు ఏం లేదంటే ఆయన ఆజ్ఞానుసరించి, ఆయన ఆజ్ఞ అనుసరించి కట్టూరు ఆజ్ఞయ ఈశ్వరుడు ఆజ్ఞిస్తాడు. ఈశ్వరుడికి ఏ జీవుడికి ఏ ఫలితం ఇవ్వాలో అది ఇచ్చేస్తా ఉంటాడు. ఇచ్చిన ఈశ్వరు యొక్క ఆజ్ఞను బట్టే వాడికి ఆ ఫలితం వస్తుంది. మంచి ఫలితం వచ్చినా చెడ్డ ఫలితం వచ్చినంటే ఈశ్వరుడు కొంతమందికి మంచి ఇచ్చి కొంతమందికి చెడ్డిస్తాడా? అలా అవుతాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఒక జ్ఞానికి ఈ గుణాలు ఉండవు. ఇంక ఈశ్వరుడికి ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, అక్కడ భగవాన్ అలా చెప్పారు కర్తృరాజ్ఞ అంటే. అక్కడ కర్తృరాజ్ఞయ ప్రాప్తి ఫలం అంటే ప్రతి జీవుడికి ప్రారంభం ఉంటుంది. ఆ పూర్వజన్మలో ప్రారంభం ఉంటుంది. ప్రతి జీవుడు ఇటువంటి శరీరాలు కొన్ని వేలు మార్చేశాం మనం, కొన్ని వేలు శరీరాలు మార్చేశాం. ఆ పూర్వజన్మ నుంచి వచ్చే ప్రారంభం ఏంటో అంటుంది. నీకు చేసే ఆ ప్రారంధాన్ని అనుసరించి వాడి ఫలితాన్ని ఇస్తాడు. కానీ నీ అకౌంట్లో ప్రారంధం చూసుకోకుండా ఫలితం ఇచ్చేస్తాడు ఈశ్వరుడే కాదు. కొంతమంది సవారీలు కూర్చుంటున్నారు, కొంతమంది సవారీ మోస్తున్నారు, కొంతమంది దగ్గర నుండి పని చేయించుకుంటున్నారు, కొంతమంది ఇటుకలు మోస్తున్నారు, కొంతమంది వంటలు వండితే శుభ్రంగా తింటున్నారు, కొంతమంది వంట పని చేస్తున్నారు. మరి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఈశ్వరుడే చేస్తాడు ఇదంతా. అలా చేస్తే వాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? అధికారులు కొంతమంది పలకీ మోస్తున్నారు, కొంతమంది పలకీలో కూర్చుంటున్నారు, కొంతమంది కార్డులో కూర్చుంటారంటే డ్రైవర్లు వేరు. మరి నీ స్థానంలో డ్రైవర్ కూర్చొని నువ్వెందుకు కారు నడపడం లేదు? వాడి ప్రారంభాది వాడి ప్రారంభాది నీ ప్రారంభం ఇది. ఇది ఈశ్వరుడికి అక్కడ రాగద్వేషాలు లేవు. డ్రైవర్కే ప్రారంభం ఉంటాం, ఈ కూర్చునివాడితో ప్రారంభం ఉంటాం, ఆ పని దగ్గర చేయించేవాడికో ప్రారంభం, ఇటుకలు మోసేవాడికో ప్రారంభం, ఇటుకలు తయారు చేసేవాడో ప్రారంభం. నీకు అర్థమవుతుందా? ప్రతి జీవుడికి ఒక ప్రారంభం ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ ప్రారంభాన్ని చూసుకుంటాడు. ఆ ప్రారంభాన్ని చూసుకుని ఫలితం ఇస్తాడు. కానీ అది ఇష్టం వచ్చాడు ఇవ్వడానికి అది పెచ్చోడేం కాదు. పెచ్చోడు ఏం చేస్తాడు? బిడ్డ ఎవడు ఆ చేతిలో ఏది ఉంటావా ఇసిరేస్తాడు. పెచ్చోడు ఏం చేస్తాడు? మీరు బిడ్డ ఇవ్వండి, ఎవడు కనిపిస్తాడు మీద విసిరేస్తాడు. అలా ఈశ్వరుడు పెచ్చోడు అంటాం మనం, అలా కాదు. అంటే ప్రారంభంలోనే తీసివాడిగా పరిచయం ఇస్తాడు ఈశ్వరుడు కాదు. అది మన ప్రారంభాన్ని మనకు తెలియక ఈశ్వరుడు చేశాడు అనుకోండి, అది ఈశ్వరుడు కాదు మన ప్రారంభం చేస్తాడు. ఇలా అర్థం చేసుకుంటే ఈశ్వరుడి మీద మనం నిందలేయటం మానేస్తాం, ఈశ్వరుని నిందించడం మానేస్తాం. నువ్వు యుద్ధం చేద్దావు నన్ను తీసుకొచ్చావు అర్జున, నేను యుద్ధం చేయనంటున్నప్పుడు నేను యుద్ధం చేయనంటున్నావు, మరి ఎందుకు తీసుకొచ్చావు? నేను అంబరా నేను యుద్ధానికి, నువ్వే మా ఇంటికి వచ్చి పిలిచావు యుద్ధానికి రమ్మని. నిన్నేమో నేను యుద్ధం చేస్తాను నీతో చెప్పానా? నువ్వే ద్వారకొచ్చావు, ద్వారకొచ్చి నాకు సహాయం చేయమని చెప్పావు. నువ్వు వచ్చి సహాయం చేయమంటే వచ్చాను, అందుకే నా ఎంత నిన్ను పిలిచాను, ఇప్పుడు చేయరంటున్నావు. అంటే నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యుద్ధం చేయటం లేదు నీ ప్రారంభము. భగవంతుడు నీ కేటాయించిన ప్రారంభము ఇష్టం ఉన్నా ప్రారంభాన్ని ఇష్టం ఉన్నా అని అంటారు. ఇష్టం లేక ఇది ఒకటి అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇది భగవాన్ వాచ, ప్రారంభాన్ని ఇష్టం ఉన్నా అనిపించాలి, ఇష్టం లేకపోయినా అనిపించాలి. ఇప్పుడు ఇష్టం లేకుండా అనిపించే బదులు ఇష్టంగా అనిపించు రాబోయే జన్మల్లో ఈ ప్రారంభం నీకు ఎదురవ్వదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు సరైన వాళ్ళకి వీళ్ళు సిద్ధమారు, నా కర్మకి వీళ్ళు సిద్ధమంటే అనుకుంటా ఉంటారు. ఇంట్లో వాళ్ళు సరైన వాళ్ళు కాదు, అది తాగేసి రాత్రి ఒంటి గంటకు వచ్చి తలుపు కొడతామంటే మీరు బాధపడతారు కదా. రోజు ఒంటి గంటలకి తలుపు ఎక్కడ చేయగలరా? నా కర్మ కొద్ది సిద్ధమయ్యారు రా బాబా అనుకుంటారు. ఇంట్లో అనుకుంటారు కదా మీరు, నా కర్మ కొద్ది నీ అది రైట్ అయింది కదా, నేను ప్రారంభాన్ని బట్టి సిద్ధమయ్యారు. కొంతమంది ఈశ్వరుని తిడతారు. ఈశ్వరుడు ఏం చేస్తాడు? నీ ప్రారంభాన్ని బట్టి ఆ మనుషులు నీకు కేటాయించాడు. కొంతమందికి పుట్టింటికాడే సుఖమే, అత్తోరింటికాడే సుఖమే. కొంతమందికి పుట్టింటికాడే ముళ్ళకంప, అత్తోరింటికాడే ముళ్ళకంప, ఎక్కడ సుఖపడరు పాప. షేక్స్పియర్ అంటాడు అటువంటి చచ్చిపోతే పోయి ఇప్పుడైనా సుఖపడతారు, వెళ్ళిపోయారు అంటాడు పాపం. చచ్చిపోయారు కదా పోయి ఇప్పుడైనా, అత్తోరింటికాడ సుఖం ఉండదు, పుట్టింటికాడ సుఖం ఉండదు. పుట్టింటికాడ వస్తే ఏమైనా ఆదరణ ఉంటే ఆదరణ ఉండదు. ఆ పుట్టింటికాడ ఏర్పడిపోయి అత్తోరోళ్ళకి పుట్టింటికి తెచ్చుకో తెచ్చుకో అంటారు. పుట్టింటోళ్ళకి ఏమి లేదు, ఇప్పుడు వాళ్ళు ఏం పెడతారు? ఇంకా ఇక్కడే సుఖం ఉండదు, అక్కడే సుఖం ఉండదు, ఇక్కడే శాంతి ఉండదు. శిష్యుంటి వాళ్ళు చచ్చిపోతే షేక్స్పియర్ అంటాడు ఇప్పుడే శాంతిగా ఉండండి, ఇలా జీవితం పొడిగి నాకు కాలిపోయారు, మీరు ది రెస్ట్ ఇస్తాడు, ది రెస్ట్ ప్లీజ్, ఇప్పుడైనా మీరు సుఖపడండి. అంటే వాళ్ళు ఆ ప్రారంభాన్ని బట్టి నీకు అర్థమవుతుందే, రకరకాలుగా కుటుంబంలో సిద్ధమవుతారు. కొంతమంది పుట్టింటికాడ కష్టపడ్డా అత్తోరింటికాడ సుఖపడతారు, కొంతమంది పుట్టింటికాడ సుఖపడి అత్తోరింటికి కష్టపడే వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రారంభాలు అంటే కర్తృరాజ్ఞాన చోట ఏంటంటే వాళ్ళు ప్రారంభాన్ని బట్టి ఆ ప్రారంభం ఇస్తున్నాడు. ఆ ప్రారంభం ఇస్తున్నాడు వాడు, వాడు కూడా సొంతంగా ఇవ్వటాలేదు. వాడు కూడా ఆ ప్రారంభాన్ని బట్టి ఇస్తున్నాడు. అంచేత మనం మీరు ఈశ్వరుని తిట్టకూడదు, మన ప్రారంధం ఇలా అనుకోండి, మీరు నీ ప్రారంధం నీకు కేటాయిస్తాడు అంతేగాని నీకు లేనిది నీకు కేటాయించడు. మీద ఉన్న తీసేడు, లేనిది కలపడు, ఉన్నది తీసేడు, లేనిది కలపడు. మన ముఖ్యమంత్రి గారు మన ఎవడో రాస్తున్నాడు పేపర్లో, మన ముఖ్యమంత్రి గారు పూర్వం బియ్యం వ్యాపారం చేశారు. బియ్యం వ్యాపారం అంటే కొంచాలతో బియ్యం కొలిసి అమ్మటం. మామూలుగా కొలిసినప్పుడు అది కూడా అంటే లాభం లాభం, మనం ఒకటి రెండు మూడు అంటాం కదా అలాగా, అంటే షావుకారులు కదా కొంచెం లాభం 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 అలా మూడు సార్లు లాభం అన్న తర్వాత నాలుగు అంకెలకు వచ్చేప్పుడు నాలుగు అంక అంటే మూడు లాభాలే, లాభం 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 అయిపోయింది, మూడు కొంచెం అయిపోయినాయి, నాలుగో కొంచెం ధరకు వచ్చేటప్పుడు నాలుగు లాభం 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 అయ్యి అది ఆయనకి అలవాటు అయిపోయింది. అప్పుడు ఆ లాభం చోట ఏ ముఖ్యమంత్రి వస్తే వాడికి అనుకూలంగా ఉంటాడు కదా లాభం ఆయనకి. ఆయనకి శత్రువుని ఎవడ ముఖ్యమంత్రి అయితే వాడికి అనుకూలంగా ఉంటాడు అంటే వాడు శత్రువేనే సరే అది కాపాడుకుంటాడు. ఇప్పుడు అక్కడ వర్కింగ్ కమిటీలోకి పిలుస్తున్నారు కదా, నేను మాకు సమైక్య ఆంధ్ర కావాలి, తెలంగాణ ఎడగొట్టకూడదు, స్పష్టంగా చెప్పాడు. మీరు తెలంగాణ ఎడగొడితే నేను రాజీనామా చేయాలి, ఎలా చెప్పకుండా మీరు ఎలా చెప్తే అలా వింటాను, మీరు ఎలా చెప్తే అలా వింటాను, ఎక్కడ తీర్మానం పెట్టితే అక్కడ తీర్మానం పెడతాను, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను. లాభం 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 ఏంటంటే తెలంగాణ ఇవ్వకూడదు, సమైక్య ఆంధ్రం ఉంచాలి, మీరు భావించాలని తెలంగాణ ఇచ్చే నేను పదవి విడిచిపోయి అలా అంటలేదు. మీరు ఎలా చెబితే అలా చేస్తాను, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం వాళ్ళు లోకు కట్టేశారు. ఏమనుకుంటున్నాడు మనకు లాభం లాభం అలవాటు ఉంది కదా, చిన్నప్పుడు అలవాటు ఉంది కదా, లాభం 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 లాభం. ఐదు అంక జరిగి వచ్చేప్పుడు ఐదు వస్తాడు అన్నమాట, అప్పుడు నాలుగు గుంటాలు అయిపోయి లాభంలో. అంటే మీరు ఎలా చెప్తే ఎలా వింటారంటే ఇది పదవి పోటకుండా ఉండటం కాస్త లాభం అన్నమాట, అది లాభం 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 ఏంటి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంత లాభం అన్నమాట అది. ఇప్పుడు ఎందుకు చెప్తాడంటే ముఖ్యమంత్రి గారు లాభం లేకూడదు, అది ఉదాహరణ చెప్తాను నీకు. ప్రారంభంలో లాభం ఉంటే లాభం వస్తుంది, ప్రారంభంలో నష్టం ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లాభం లాభం ఎప్పుడు లాభం ఉండాలి. ఆ ఈశ్వరుని ప్రారంభం నీకు కాలక్షేపాలను చెప్పడం లేదు, ఆ ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ అనుసరించి ఒకసారి నష్టం రావచ్చు నీకు, ఒకసారి లాభం. అసలు ఇంకోటి నూరుకు నూటికి నూరు పాళ్ళు ప్రతి సంవత్సరం లాభం వచ్చేస్తుందంటే ఈ వాటికి నూటికి నూరు మంది వర్తకం చేసేద్దరు. నూటికి నూరు పాళ్ళు గ్యారంటీగా లాభం వస్తుందని మనకు వ్యాపారంలో గ్యారంటీ ఉంటే వ్యవసాయం ఎవడో చేయడు, ఉద్యోగాలు చేయడు, నూటికి నూరు మంది ఇప్పటికి వ్యాపారంలోకి వెళ్ళిపోదు. ప్రార్థాన్ని బట్టి ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. అలాగే ఈశ్వరు యొక్క ప్రారంధాన్ని అనుసరించి అది వస్తూ ఉంటుంది. ఈశ్వరు యొక్క ప్రారంధాన్ని అనుసరించి అది లాభం రావచ్చు నష్టం, అది మీదే. ఆ ప్రారంధాన్ని అది ఈశ్వరుది కాదు. అంటే కర్తృరాజ్ఞయా ప్రాప్తి చేయ ఫలం అంటే అది నీ ప్రారంభమే నీకు వస్తుందని చెప్పకుండా మహర్షి గారు కర్తృరాజ్ఞయని ఈశ్వరుడి ప్రారంధాన్ని ఈశ్వరుడి పేరు మీదే చెబుతున్నారు. లాభం లాభం నాలుగు దాకా లాభం, ఐదో ఐదు అంక జరిగిపోయి వచ్చేస్తుంది ఐదు అని. అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణకి ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అలా ఉండదంటున్నాను, అది ఈశ్వరుని యొక్క ఆ ఈశ్వరుని యొక్క ప్రణాళిక అలా ఉండదు. ఈశ్వరుని యొక్క ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. చూడండి ఒకసారి మనం అనుకున్న పనులు తేలిగ్గా అయిపోతాయి, ఒకసారి ఎంత పని ఎంత కష్టపడి పని చేసినా పని అవ్వదు. ఒకసారి మనం అనుకున్న పని తిరిగ్గా అయిపోతుంది, ఒకసారి మనం ఎంత కష్టపడి పని చేసినా పని పూర్తవదు. మన పూర్వజన్మలకి దానికి లంక ఉంటుంది, అది మన పూర్వజన్మలకి దానికి లంక్ ఉంటుంది. అది ఆ ప్రారంధాన్ని ఇక్కడ కట్టు రాజ్ఞ అని చెబుతున్నారు. ఆ ప్రారంధాన్ని మన ప్రారంధాన్నే మనకి ఇస్తాడు కాబట్టి అది ఖర్చు రాజ్యం అంటే ఆయన విభజించి ఇస్తాడు కాబట్టి ఇస్తాడనే మాట అక్కడ వాడారు. ఖర్చు రాజ్యం అని అక్కడ వాడారు. ఇప్పుడు ఎక్కడున్నాం? వాడి బ్రహ్మలోనే అంటే మీ మన బ్రహ్మము ఎంత నిర్దోషంగా ఉందో మీ మనస్సు కూడా అంత నిర్దోషంగా ఉంటే ఈ మనస్సు అది బ్రహ్మములో నిలబడుతుంది. బ్రహ్మము ఎంత నిర్దోషంగా ఉందో మీ మనస్సు అంత నిర్దోషంగా లేకపోతే ఆ దోషశాస్త్రాన్ని పరిశీలించుకుని ఆ దోషాలేంటో ఆ దోషాలేంటో జాగ్రత్తగా చూసుకుని అద్దంలో మీ ముఖం చూసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీలో ఉన్న దోషాలని జాగ్రత్తగా తీసుకుని ఒక్కో దోషంలోంచి ఒక్కో దోషంలోంచి విడుదల పొందటమే సాధన. అదే సాధన. అదేంటది? అదే సాధన. అదే ఇది మామూలు కోలాటం ఏం కాదు, ఏ కోలాటం కాదు. మన మనస్సును జాగ్రత్తగా పరిశీలి, మన మనసులో ఉన్న దోషాలు ఏంటో మనకు తెలుస్తాయి. మనం ఈశ్వరుని మోసం చేయలేము, ఈశ్వరుని మాయ చేయలేము. అంటే దోషాలు ఏంటో జాగ్రత్తగా పరిశీలించుకుని ఒక్కో దోషం నుంచి బయటకు రావడానికి సాధన అంటే అదే. మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, నదుల్లో మునగండి, క్షేత్రాలు దర్శించండి, ఎన్ని చేసినా సాధన యొక్క ప్రయోజనం అది. ఆ దోషంలోంచి బయటికి రావాలి. మనసు ఎంత నిర్మలమైందో అది చూ. అందుకే తపస్సు. తపస్సు అంటే ఎండింపజేయటం. తపస్సు అంటే ఎండింపజేయటం. మీ మనస్సులో ఇప్పుడు కిరసనాల డబ్బాను తీసుకెళ్లి ఎండలో పెడితే అలా 20 రోజులు 30 కడిగేసినా నీ కిరసనాల వాసన పోదు. కానీ 30 రోజులు 20 రోజులు ఆ డబ్బాను తీసుకెళ్లి ఎండలో పెడితే అప్పుడు వాసన పోతుంది. అలాగే తపస్సు అంటే మీ మనస్సును ఎండింపజేయగా ఏ విధంగా అప్పుడు మీ మనస్సును విడిచిపెట్టి దోషాలు పోతాయి. అప్పుడు మీరు దోషం అవుతారు. మీ మనస్సులో దోషాలను పోగొట్టుకోవటమే, మీ మనస్సులో నిర్దోష స్థితిని మనసుకు తెచ్చుకోవడమే తపస్సు. తపస్సు అంటే ఎండింపజేయటం, మీ మనస్సును ఎండలో పెట్టడం తపస్సు. మీరు 10 రోజులు సాధన చేసి ఒక పూట కాయపూటలు అన్నం తింటే మొత్తం సాధనా పరచం అంత అంటే మనస్సు అంత పాడైపోతుంది. కొంతమంది రోజు 2 రోజులు రైల్లో ప్రయాణం చేసినా ఏదో బిస్కెట్లు లేదా అట్టిపండు పట్టుకెళ్ళి తింటారు. కానీ ఆ రైళ్లు అన్ని తినరు. అసలు ఇంటికాని చెల్లినాలుగా అట్టిపళ్ళు పట్టుకెళ్తారు లేదా బిస్కెట్లు ఏ పట్టుకెళ్తారు. కానీ రైళ్లు అన్ని ఇది మటుకు తినరు కొంతమంది. దానివల్ల మనస్సు చెత్త చాపల్యం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ మనసుకి చాపల్యం వస్తుంది. కొంతమంది కాపట్లో కూడా వెళ్ళరు. అసలు కొంతమంది అసలు హోటల్స్ కూడా వెళ్ళరు. ఆకలి వేస్తేదని అట్టిపండు తింటారు అంతే. అంటే మీరు ఆ మనస్సుని అంత తిండికాడ కూడా మీరు తిండికాడ బహు జాగ్రత్తగా ఉంటే మీ మనసు మీకు స్వాధీనంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఓ డబ్బాకి నాలుగు చిల్లులు ఉన్నాయనుకోండి. 3 చిల్లులు మూసేశారనుకోండి, ఓ చిల్లు వదిలేశారనుకోండి, అందరూ నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. కొంచెం ఆలస్యంగా వెళ్తే కానీ ఆశ్చర్యం. అయితే మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలను కంట్రోల్ తెచ్చుకోవాలి. కానీ కొన్ని ఇంద్రియాలు నియమించుకుని కొన్ని ఇంద్రియాలను వదిలేసినా సాధన నిలబడతాం. కొన్ని ఇంద్రియాలు కంట్రోల్ ఉంచుకుంటాం, కొన్ని ఇంద్రియాలు గాలికి వదిలేస్తాం అనుకోండి, ఇక సాధన నిలబడతాం. ఓ డబ్బా ఉంది, అందులో 4 చిల్లులు ఉన్నాయి, 3 చిల్లులు మూసేశాం, ఇంకెంత ఉంది? ఓ చిల్లు ఉంది. ఆ చిల్లున్న నీళ్ళని బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత చూసే దృశ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినేవి ఈ చెవులతోటి వినే విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ మాటలు వినకూడదు. చెడ్డ మాటలు వింటే, చెడ్డ విషయాలు చూస్తుంటే చెడ్డ ఆలోచనలు రాకుండా మనం ఆపచేయలేము. కొన్ని కొన్ని సహవాసాలు చేయకూడదు అసలు. కొన్ని కొన్ని సహవాసాలు చేయకూడదు అసలు. అంటే మర్యాదగానే ఉండొచ్చు, మర్యాదగా ఉండొచ్చు, మర్యాదగా మాట్లాడవచ్చు, కానీ సహవాసం చేయకూడదు. ఎక్కడైనా కనిపిస్తారనుకోని మర్యాదగానే మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అయితే ఇలా ఎవడైతే బ్రహ్మంలో లీనమయ్యాడో, ఎవడో ఎవడ మనస్సు అయితే బ్రహ్మంలో నిలబడుందో, అంటే మనస్సు నిర్దోషమైతే నిర్దోషమైన బ్రహ్మంలో నిలబడి ఉంటుంది, అలా ఎవడ మనస్సు అయితే బ్రహ్మములో నిలబడి ఉన్నదో, అక్కడ స్థిరంగా ఉన్నదో, బ్రహ్మములో స్థిరంగా ఉన్నదో, వాడికి ఏదైనా ప్రియమైన వాడికి ఏదైనా ప్రియమైంది వచ్చినప్పుడు ఏమీ సంతోషం కలగదు, ఏదైనా అప్రియమైంది వచ్చినప్పుడు ఏమీ ఉద్రేకం రాదు, ఉద్వేగం రాదు, దుఃఖం రాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట పరిస్థితులను బట్టి మనకు అనుకూలమైన పరిస్థితులు వస్తే మనకు తప్పనిసరిగా పొంగి వచ్చేస్తుంది, మళ్ళీ పొంగికి సమాధానం చెప్పాలి. చాలా కష్టం ఉన్నది, ఏ మనం ఒడ్డుకి రావాలకని అప్పుడు వరకు నమ్మలేము. మనకు పరిస్థితి బాగోలేదనుకున్న అప్పుడు దుఃఖం వస్తుంది, పరిస్థితి బాగు నువ్వు ఎందుకు దుఃఖపడతావు, మళ్ళా దుఃఖానికి సమాధానం చెప్పాలి. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నీకు పరిస్థితులు బాగున్నాయంటే నీకు పొంగి వచ్చేస్తాను కదా, నువ్వు ఎందుకు పొంగిపోతున్నావు, దేవుడికి సమాధానం చెప్పాలి. తర్వాత నీకు పరిస్థితి బాగోలేదనుకుని కుంగిపోతారు కదా, అయ్యో ఇలా అయిపోయిందని మా పరిస్థితి, ఎందుకు కుంగిపోతున్నావో దేవుడికి సమాధానం చెప్పాలి. అలాగా కుంగిపోకుండా పొంగిపోకుండా ఎవడ ఉంటాడంటే, ఎవడ మనస్సు అయితే బ్రహ్మములో స్థిరపడి ఉందో, మీకు అర్థమవుతుందా, వాడికి ప్రపంచంలో నాగేశ్వరం ఇచ్చేంత నెచ్చిపోయిపోయినా వాడికి ఏం వాడేం ఉద్రేకం కలగతాడు, ఏదో వచ్చేస్తుందని అనిపించదు. వాడికి ఏదైనా నష్టం వచ్చినా ఏదో పోతుందని అనిపించదు. ఎవడకు అనిపించదో, బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి మాత్రమే అనిపిస్తుంది. బయట పరిస్థితిని బట్టి నీ మనసు అటు ఒరిగి నీ మనసు ఇటు ఒరిగితే నీకు పునర్జన్మలు తప్పవు, దేవుడికి నువ్వు సమాధానం ఏదో రోజు నువ్వు చెప్పుకోవలసిందే, రాజీ లేదు. ఇప్పుడు నీకు బయట పరిస్థితులు బాగున్నాయనుకుంటే దానివల్ల మీరు సంతోషం పీల్చుకుంటున్నారనుకోండి, ఏదో జన్మలో మీ సంతోషం అంతా దుఃఖముగా మారిపోతుంది. ఎంత కష్టమో చూడండి సాధన చేయడం, దీన్ని బట్టి రానివ్వండి, మీరు అందరూ కలవకండి. మీ అబ్బాయి మంచివాడు అనుకోండి, మంచివాడైతే అలా ఉండనే ఉండాలి. మీ అబ్బాయి మంచివాడు కాబట్టి అలా సంతోషం మనసులో పీల్చుకోకండి, పీల్చుకుంటే మళ్ళీ ఇప్పటికైనా దుఃఖం కింద మారిపోతుంది. అది మంచివాడైతే అలా అలా ఉండనివ్వండి, అందుకే బయట ఉండనే ఉండాలి, లోపల ఎందుకు మోయటం, అది బయట మంచివాళ్ళు అలా ఉండనివ్వండి, మీకు లోపల ఎందుకు మొయ్యాలి అసలు, ఇది ఇక్కడ భగవంతుడు అడిగింది. చెడ్డవాళ్ళు అనుకోండి, చెడ్డవాళ్ళు అయితే బయట ఉండనే ఉండాలి, అలాగే చెడ్డగా నీరు మోయొద్దు అంటున్నాడు. నీరు మోస్తే దుఃఖం ప్రారంభమవుతుంది, అక్కడ మంచివాళ్ళు మోస్తే సంతోషం ప్రారంభం. ఈ రెండాటికి ఏదో జన్మలో మీరు భగవంతుడికి సమాధానం చెప్పుకోవలసి ఉంది. యువర్ ఆన్సరబుల్ ధర్మము ధర్మము ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మం ఎప్పుడైతే క్షీణించిందో అటువంటి ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైనప్పుడు నేను దేహాన్ని నాకు దేహం అవసరం లేదు అటువంటి పరిస్థితుల్లోనే దేహం ధరిస్తాను అర్జునాన్ని గీతలో చెప్తాడు. ధర్మము 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 అంటే మీరు ఎవరికో 10 రూపాయలు ఇవ్వటం, ఓ బస్తా బియ్యం ఇవ్వటం, మీకు అర్థం వచ్చిందా, అది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే కేవలం ఇక్కడ దానమనం కాదు, మీరు ఎలా జీవిస్తే దైవాన్ని అందుకుంటారో, ఎలా జీవిస్తే మీరు దైవాన్ని అందుకోగలరో అలా జీవించడమే ధర్మము. దానికే మీకు 10 రూపాయలు అంటే ఎవరికైనా సహాయం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వస్తుంది, దాన్ని బట్టి మీకు బ్రహ్మజ్ఞానం వచ్చేది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పాపం రావచ్చు, పాపం వస్తే దుఃఖం వస్తుంది, దీనికి బ్రహ్మజ్ఞానానికి సంబంధం లేదు. పాపం వస్తే దుఃఖంగా కలిగిపోతుంది, పుణ్యం వస్తే సుఖంగా కలిగిపోతుంది, ఏదో రోజున కలిగిపోతుంది. కృతి మహోదదౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. మీరు పుణ్యం చేసుకున్నారనుకోండి ఫలితం వస్తుంది, కాలప్రభావంలో పోతుంది. మీరు పాపం చేశారనుకోండి ఆ పాపానికి ఫలితం వస్తుంది, కాలప్రభావం అనుభవించేది అది పోతుంది. పుణ్యం వస్తే భావరూపంలో పోతుంది, పాపం చేస్తే కష్టరూపంలో పోతుంది, అది కాల ప్రవాహంలో పోతుంది, ఇది కాల ప్రవాహంలో పోతుంది. అది కాదు ఇక్కడ సబ్జెక్ట్ చెప్పేది. ధర్మం అంటే నువ్వు ఎలా, ధర్మం అంటే ఒక జీవిత విధానం, ధర్మం అంటే ఒక జీవిత విధానం. నువ్వు ఎలా జీవిస్తే ఈశ్వరుడు, నువ్వు ఎలా ఈశ్వరుడు అంటే నువ్వు ఎలా జీవిస్తే భగవంతుడిలో ఐక్యమవుతావో అలా జీవించడం నేర్చుకోవటమే ధర్మము. అది ధర్మం అంటే ధర్మం అంటే అదిగో పూట మీరు అన్నం పెట్టచ్చు, అవి చిన్న చిన్న విషయాలు. దానివల్ల ఏమో వాళ్ళకి అన్నం పెట్టారని మీరు అనుకోవచ్చు, మరి అమ్మగారు నాకు అన్నం పెట్టారని వాడు అనుకోవచ్చు, దానివల్ల పుణ్యం వస్తుంది. దానికి జ్ఞానానికి సంబంధం లేదు. నువ్వు పెట్టడం అహంకారం తోడు పెడతావు, వాడు తినటం కూడా అహంకారం తోడు తింటాడు. ఇది అహంకారం వ్యాపారం. ఇది ఇప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు పెట్టారనుకోండి, వాడు ఎప్పుడైనా మీరు నాకేం పెట్టలేదంటే మీకేం వస్తుంది అప్పుడు? కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? నేను పెట్టాననే భావన మీకు ఉంది కదా, మీ కొంప పడగొట్టేది అది లోపల ఉంది కదా భావన. ఆ భావన ఉంది కదా, ఎప్పటికైనా నీ కొంప పడిపోతుంది, నీ మనసు ఇంకా బాగుపడదు. మీ అమ్మాయికి మీరు పెట్టిందే, నువ్వు నాకేం పెట్టలేదు అని మీ అమ్మాయి అంటే అప్పుడు నీ కోపం వచ్చేస్తుంది కదా. అంటే నేను పెట్టాలన్న తలంపు నీకు ఉంది కదా, నేను పెట్టాలన్న తలంపు లేకపోతే నీ కోపం ఎందుకు రావాలి? అక్కడ వ్యక్తి భావన ఉంది కదా, అహంకారం ఉంది కదా, ఇంకేం ఫెయిల్ అయిపోతాం. ఇంకా ఫెయిల్ అయితేనట్టు పతనమైనట్టే. అంచే మీకు పుణ్యం చేసినా సుఖరూపంలో పోతుంది, పాపం చేస్తే దుఃఖరూపంలో, అది ఖర్చు అయిపోతుంది కాలప్రభావంలో, ఇది ఖర్చు అయిపోతుంది. అంచే ధర్మము అంటే, ధర్మం అంటే భగవద్ అనుభవం పొందటానికి నీ హృదయంలో ఒక ఆనందం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, ప్రపంచంలో ఎక్కడ శాంతి లేదు. నీ హృదయంలో ఒక శాంతి ఉంది, శాంతి సాగరం ఉంది. ఆ శాంతి సాగరంలోకి నీ ఇంద్రియాలని నీ మనస్సుని మళ్లించడానికి అనుకూలంగా నువ్వు జీవించడమే ధర్మము. ధర్మం డ్యూటీ అని కాదు, ఏదో పని డ్యూటీ ఉంది కదా చేస్తూ ఉంటారు వాళ్ళకి. కొంతమంది ఏమంటారు, ఏదో డ్యూటీ ఉంది కదండి, డ్యూటీ కోసం చెయ్యా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా డ్యూటీ ఉంది కదండి, డ్యూటీకి. అదే డ్యూటీకి చెయ్యక్కర్లేదు, నువ్వు బాగుపట్టానికి చెయ్యి, అది ధర్మం. చాలా మంది ఏమంటారంటే, ఏమన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా డ్యూటీ చెయ్యాలి కదా, డ్యూటీ చేస్తున్నాం అంటారు. మీరు ఈ ధర్మాన్ని ఆచరించే డ్యూటీ అని చేయడు, ఆ చేసేది ప్రేమగా చేస్తాడు. ఆ డ్యూటీ అని మటుకి చేయడు, చేసేది మటుకి ఆ ప్రేమగా చేయటంలో వీడు మనస్సు, వీడు ఇంద్రియాలు లోపలికి మళ్లింపబడతాయి, అది ధర్మం. ఏమంటే మాకు ఈ గొడవ ఎందుకని, మాకు డ్యూటీ తప్పదు కాబట్టి చేస్తున్నామంటారు. లేకపోతే ఈ గొడవలు ఎందుకని, మాకు ఏదో డ్యూటీ డ్యూటీ వేసారు ఇక్కడ అని తప్పుతా ఉంటాడు. ఆ డ్యూటీగా చేస్తే కాదు, ఆ డ్యూటీ నువ్వు చేసేది ప్రేమగా చేస్తే మనస్సు ఇంద్రియాలకి, ఈ మనస్సు ఇంద్రియాలు బ్రహ్మం వైపుకి వెనక్కి తిరుగుతాయి, మనస్సు ఇంద్రియాలు వెనక్కి తిరుగుతాయి, ఉపసంహరించుకుంటాయి. అది బ్రహ్మపద ఇంద్రియాలు వెళ్ళి మనస్సులో ఐక్యమవుతాయి, మనస్సు వెళ్ళి లోపల బ్రహ్మములో ఐక్యమవుతుంది. అలా జీవించే విధానం నేర్చుకోవడమే ధర్మము. రెండు నిమిషాలు అరుణాచార్య సేవ చేయండి. స్థిరత్వం అంటే మీ హృదయంలో మీ మనస్సు నిలబడే వరకు, వృత్తిస్థలే మనహ, మీ హృదయంలో మీ మనస్సు నిలబడే వరకు, స్థిర బుద్ధి కలిగే వరకు, సమాన బుద్ధి కలిగే వరకు, ఆ ఈక్వల్ మైండెడ్నెస్ వచ్చే వరకు మీకు ఏదైనా సంతోషం వస్తే పొంగిపోకుండా ఉండలేరు, దుఃఖం వస్తే పొంగిపోకుండా ఉండలేరు. అప్పుడు మరి అడ్డుకి సమాధానం చెప్పుకోవాలి, మీరు ఉండలేరు. అది జీవ లక్షణం. ఇప్పుడు మీకు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతారు, ఏదైనా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏడవటం మానరు, పొంగిపోవటం మానరు. మరి జీవ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొన్ని ఏడిస్తే నష్టమేంటి, పొంగిపోతే నష్టమేంటి, పరిస్థితులు బాగున్నాయి ఇలా అనుకున్నాం. దానివల్ల మీ మనస్సు పాడవుతుంది లోపల, దాని లోపల మనస్సు పాడైపోతుంది. మనసు పాడైపోతుంది, మనసు నెమ్మదిగా కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది మనసు నెమ్మదిగా. అంటే ఆ బ్రాహ్మణ స్థితి పొందే వరకు ఆ మనస్సు హృదయంలో నిలబడి ఆత్మ సంస్థం, ఆత్మ సంస్థం మనాకృత్వ, నీ దైవములో నీ మనసు నిలబెట్టి ఉంచాలి. దైవములో నీ మనసు నిలబెట్టి ఉంచలేకపోతే అన్ని విషయాలను మనస్సు చింతిస్తూ ఉంటుంది, అన్ని విషయాలను మనస్సు చింతిస్తూ ఉంటుంది. అన్ని విషయ చింతన వచ్చినప్పుడు మనసు గణితంగా ఎలాకుండా ఎలా అవుతుంది? నీకు విషయ చింతన వచ్చినప్పుడు ఏ విషయం అయితే చింతిస్తుందో మనసు, మనసు అక్కడ గెలకుండా ఎలా అవుతుంది? ముందు మనసు వెళ్ళిపోతుంది, తర్వాత నీ మనసు వెళ్ళిపోయి ఆ శరీరాన్ని కూడా తీసిపోతుంది. ముందు మనసు వెళ్ళిపోతుంది, ముందు అక్కడికి మనసు, ముందు సినిమాల్లో శరీరం వెళ్ళడం మనసు వెళ్ళిపోతుంది, మనసు వెళ్ళాక తర్వాత శరీరానికి నచ్చపి శరీరాన్ని కూడా తీసిపోతుంది, శరీరాన్ని కూడా తీసిపోతుంది. అంటే శరీరాన్ని నరకంలో పెట్టేది కూడా మనస్సు, మన శరీరాన్ని నరకంలో పెట్టేది కూడా మనస్సే, మన మనకు మోక్షాన్ని కలగజేసేది కూడా మన మనస్సే, మన మనస్సే. అంచేత నువ్వు ఇక మామూలుగా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనే మాటలు నువ్వు ఉన్నా వినొచ్చు, నువ్వు ఉండలేవు, ఉండలేవు. ఎప్పుడు వరకు ఉండలేవు నువ్వు? నీ మనస్సు బ్రహ్మాకారం పొందే వరకు, ఆ బ్రాహ్మణ స్థితి పొందే వరకు, ఆత్మచింతన తప్ప ఇతర చింతన లేకుండా నీ మనస్సు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండగలవు. దైవ చింతన తప్పించి అన్య చింతన లేకుండా ఉంటేనే నువ్వు ఉండగలవు, లేకపోతే నువ్వు ఉండలేవు సాధ్యం కాదని చెప్పడం అది మన అనుభవంలో తెలుస్తున్నది. అది మనం అది మనకు అనుభవంలోకి తెలుస్తూ ఉంటుంది, అనుభవంలోకి తెలియదు. మీలో చాలా మంది నేను చూస్తాను, మా అబ్బాయికి చాలా ప్రమోషన్ వచ్చేసిందని సంతోషంగా చెప్తా ఉంటారు. ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, ఏమైనా మా అబ్బాయికి ఉద్యోగం తీసేశారని మరి బాధగా చెప్తా ఉంటారు. జీవ లక్షణాలు దాన్ని ఏమంటారు? అది జీవ లక్షణాలు. ఆ హెచ్చు దగ్గర ఉండే కొద్ది మనకు పునర్జన్మలు పెరిగిపోతాయి. నువ్వు ఆత్మచింతన వదిలేస్తే, దైవచింతన వదిలేస్తే అన్ని చింతన లేకుండా ఉండలేవు, నువ్వు ఉండలేవు అని భగవాన్ భగవాన్ బోధ, భగవాన్ ఉవాచ భాగ్యం. ఇప్పుడు నువ్వు ఆత్మసుఖాన్ని పొందితే, ఆత్మశాంతిని కనుక పొందితే బాహ్య స్పర్శల్లో చిక్కుకోవు. బాహ్య విషయాల్లో ఇప్పుడు చేపలేని వాళ్ళలో పడినట్టు చేపలేని వల్ల బాహ్య విషయాల్లోకి వెళ్ళి నీ మనసు పడదు. ఇక్కడ సుఖం ఇక్కడ కనుక అంటే పచ్చగడ్డి తినే దూడకి ఇంకా ఒట్టిగడ్డి మీద మనస్సు వెళ్ళదు. పచ్చగడ్డి తినే దూడకి ఒట్టిగడ్డి మీద మనస్సు వెళ్ళదు. అలా హృదయంలోని సుఖాన్ని, హృదయంలోని శాంతిని, మనస్సు అలా ఉన్నప్పుడు ఆ లోపం ఆత్మసుఖాన్ని దానికి అనుభవంలో ఉన్నప్పుడు, దేనికి ఆ మనస్సుకు అనుభవంలో ఉన్నప్పుడు బాహ్య విషయాలన్నీ స్పరిశ సుఖాలు, మీకని స్పరిశ సుఖాలన్నీ ఎదురుగుండా ఉన్నప్పటికీ వెళ్ళి మనశ్శీల్లు అందులో చిక్కుకోదు, మనశ్శీల్లు అందులో బంధింపబడదు. ఇక్కడ ఈ సుఖం లేదనుకోని, ఈ శాంతి లేదనుకోని తప్పనిసరిగా బాహ్య విషయాల్లోకి వెళ్ళి బంధింపబడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా దుఃఖం ఎందుకు వస్తుంది? ఈశ్వర సంకల్పం వేరు, మన సంకల్పం వేరైనప్పుడు మనకు దుఃఖం వస్తుంది. ఈశ్వర సంకల్పం జరిగిపోతుంది, ఈశ్వర సంకల్పం లాగా జరిగిపోతుంది. మళ్ళీ ఈశ్వర సంకల్పం అంటే మీరు కంగారు పడకండి, ఈశ్వర సంకల్పం అంటే మన ప్రారంభించిన మళ్ళీ ఇక్కడికి రండి మీరు, మరి మాయలో పడకండి మీరు. ఈశ్వరుడు ఎలా చేశాడు అని తిట్టకండి, అది మీకు ఇష్టం అయితే అని పొగట్టం మానే తిట్టకండి. నీకు ఈశ్వరుడు అంటే ఇష్టమైతే ఈ సాంబ్రాన్ని పొగలేసి పూజలు చేయటం మానేయండి, అష్టోత్తరాలు చదవటం మానేయండి, కానీ తిట్టకండి. నీకు ఇష్టం లేదా స్తోత్రాలు మానేయండి, నువ్వు అట్టివాడు ఇట్టివాడు అని స్తోత్రాలు మానేయండి, కానీ తిట్టకండి. ఇష్టం 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 ఉంటే స్తోత్రాలు చేయండి, అష్టోత్తరాలు చదువుకోండి, దీపారాధన చేసుకోండి. ఇష్టం లేదా అది పడి ఉండండి, కానీ తిట్టొద్దు. అంటే అది ఈశ్వరు, అది మీ మన ప్రార్థనే అక్కడ ఈశ్వరుడి సంకల్పం అలా ఉందని మనం అనుకుంటున్నామండి. అది ఈశ్వరుడి సంకల్పం అంటే మన ప్రారంభం అన్నమాట. అంటే నీ ప్రారంభాన్ని బట్టి ఈశ్వర సంకల్పం ఉంటుంది. అది ఈశ్వర సంకల్పాన్ని నువ్వు అంగీకరించడం లేదనుకో, ఎవడు అంగీకరించడం లేదు? ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈశ్వర సంకల్పాన్ని ఎవడు అంగీకరించడం లేదు? మన మనస్సు అంగీకరించడం. ఎవడు అంగీకరించడం లేదు? మన మనసు. అంటే మనస్సు అక్కడ ఉందని అర్థం కదా. ఆ మనస్సు నశించే వరకు నీకు శాంతి కలగదు. అది శాంతి అంటే ఆత్మశాంతి కలగదు. నేను కాపారం మీటింగ్లో పెట్టాను, చెప్పాను మీకు ఇది. మనస్సు మూడొంతులు భగవంతుడికి ఇచ్చేసి ఒక వంతు మనం పుచ్చుకున్నా అది ఏనాటికైనా మనం పీడించి తీరుతుంది. వైష్ణవుల ముక్తి ఏంటంటే భగవంతుడి సామీప్యం. వాళ్ళు మనస్సు ఉంటుంది, భగవంతుని ఎంజాయ్ చేస్తారు, భగవంతుని ఎంజాయ్ విషయాలను ఎంజాయ్ చేయరు, భగవంతుని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మనస్సు ఉంటుంది. అక్కడ మనస్సు ఇక్కడ అద్వైతంలో వాళ్ళు చెప్పే ముక్తి వేరు, అద్వైతులు చెప్పే ముక్తి వేరు. ఇక్కడ మనస్సు, ఇక్కడ మనస్సుని మిగుల్చుకోరు వీళ్ళు. ఎవరు అద్వైత అనుభవంలో ఆ ద్వైతంలో కొంత మనస్సును మిగిల్చుకుని ఈశ్వరుని ఎంజాయ్ చేస్తారు, మహావిష్ణువుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుంది కదా. మిగిల్చుకున్న మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే. చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు కదా, అణిగిపోయిన పాము వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఒక పాము అణిగుంది అనుకోండి, ఏ అణిగుంది సత్వగుణంలో ఉంది, రేపు రజగుణం రావచ్చాం కదండి. అంటే మనస్సు మనస్సులో ఎంత శేషం ఉన్నా ఆ శేషం మళ్ళీ విజృంభించవచ్చాం, అవిజృంభించవచ్చాం. మనస్సును కొంచెం మిగుల్చుకున్న గొప్ప గొప్ప సాధకులు కూడా మళ్ళీ పతనం అయిపోయారు. ఇది పురాణాల్లో చెబుతున్న కథలు, అది మనం అక్కడ కాపాడంలో చెప్పుకున్నాం. అంచేత ఈశ్వర సంకల్పం మీ మనసు కొంచెం ఉంచుకున్నారనుకోండి, మీకు భక్తి ఉంది, ఈశ్వరు పట్ల ప్రేమ ఉంది, ఈశ్వరు పట్ల గౌరవం ఉంది, కానీ మీ ఎన్నున్నా మనస్సును కొంత మిగుల్చుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరు యొక్క ఆజ్ఞ మీ మనసు మీరు పూర్తిగా అంగీకరించలేరు. ఎవరు అంగీకరించినవరు మిమ్మల్ని? మీ మనస్సు అంగీకరించినవరు. అక్కడ మనస్సు ఉండగలదు దాని అర్థం, అది నశించే వరకు మీకు జ్ఞానం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ చిన్న కొండ ఉంటుంది అవినాచలం పక్కన, ఆ కొండ మీద ఉండగా భగవాన్ వచ్చి ఇంటికి వచ్చి నీకు గది కేటాయిస్తాం, అక్కడ జపం చేసుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళ అమ్మనే వాళ్ళ అబ్బాయి నువ్వు ఇంటికి ఇక్కడ కూర్చుని పోదు, అక్కడ కూర్చో, ఇంటికెళ్ళి జపం చేసుకో, గది కేటాయిస్తానంటే అప్పుడు ఆయన ఏం చెప్పాయంటే నాయంతటి నేను ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చేద్దును, నాయంతటి నేను రాలేదు కదా అక్కడ, నా అంతటి నేను అనుకుని ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చేద్దును, నా అంతటి ఆ ఈశ్వర నిర్ణయం. అసలు ఇక్కడికి అరుణాచలం నేను వస్తానన్న సంగతి అంతకు ముందు, అరుణాచలం నేను బయలుదేరే ముందు ఇక్కడ వస్తానన్న సంగతి ముందు క్షణం కూడా నాకు తెలియదు. అరుణాచలం వెళుతున్నారు, అరుణాచలం అనే స్మరణ రావటం, అరుణాచలం అనే స్ఫురణ రావటం, అరుణాచలం అనే అరుణాచలం బయలుదేరటం జరిగిపోయింది. కానీ ఒక ప్లాన్ లేదు దానికి. దానికి భగవాన్ స్నేహితుడు ఒకడు అంటాడు, నువ్వు అరుణాచలం వెళ్ళే ముందు కనీసం నీ నాకు చెప్పలేదంటాను అంటే అన్నాడు. నాకే తెలియనప్పుడు నీకేం చెప్తా అన్నాడు. అంటే లేడు వచ్చినట్టు వచ్చేసి అరుణాచలం స్ఫురణ రావటం అంటే వెంటనే స్ఫురణ వచ్చింది, లేచిపోయాడు, లేదు చిన్న అబద్ధం చెప్పాడు, ఆ రూపాయి రైలు తీసుకున్నాడు, స్టేషన్కి వచ్చి రైలు ఎక్కేశాడు. ప్లానింగ్ లేదు. పెరుగుదల పగని పట్టిలాగేచేవి. నేనేమో యోగాభ్యాసాలు ఏం చేయలేదు. నేను యోగా అసలు బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది దాన్ని తెలుసుకోవాలని కూడా తెలియదు నాకు. అది గొప్పతనం అంటాడు. ఇది ప్రపంచ చరిత్రలో ఇది ఎవరికే కనపడదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు చాలా తీవ్రమైన సాధనలు చేశారు. లేదా బ్రహ్మమును తెలుసుకోవడానికి. అసలు బ్రహ్మ పదార్థం ఒకటి ఉందే, ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి అని తెలియకుండా బ్రహ్మమును పొందాడు వాడు. ఇది మీకు ఆధ్యాత్మిక చరిత్రలో కృతయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కలియుగంలో కానీ ఇలా ఎవరికి లేదు. వాడు ఆచరిస్తాడా సాధన పేరు చెప్పి కించిత్తు కూడా బాధ లేకుండా నీలో నన్ను ఐక్యం చేసుకున్నా వాడని ఆచరిస్తాడా? నా ముఖం కూడా నలక్కుండా సాధన, సాధన అంటే బాధే కదండి. సాధన చేయలేకపోతున్నాం అంటే సాధన అంటే ప్రయత్నం ఉండదు. ప్రయత్నం చేయలేకపోతున్నాం అంటే సాధన చేయలేకపోతున్నాం చాలా మంది అంటా ఉంటారు. సాధన అంటే కృత్రిమం ఉండదు. సాధనం అంటే కృత్రిమం అంటే మనతో ప్రయత్నం చేసి చెయ్యాలి కదండి. సాధన చేయలేకపోతున్నాం అంటే చెయ్యాలనుందని చాలా మంది అంటారు. సాధన పేరు మీద కించిత్తు కూడా నాకు బాధ కలగకుండా నా ముఖం నలగకుండా నీలో నన్ను ఐక్యము చేసుకున్నావాడు అని ఆచరిస్తాడా? నీ దయ ఇట్టిదని నీ కరుణ ఇట్టిదని ఎలా చెప్పగలము? భౌతిక ప్రేమల్లో ప్రాపంచిక ప్రేమల్లో తల్లి ప్రేమ చాలా గొప్పదని చెప్తారు. ఒక పిల్లవాడు మనకు ఎంత చెడ్డవాడు కానీ చెడ్డవాడు అనుకున్నా ఆ తల్లి మా అబ్బాయి చాలా మంచివాడు అని చెబుతుంది. అంటే ప్రేమది నీకు అర్థమవుతుంది. ఒక పిల్లవాడు ఎంత చెడ్డవాడు అందుకని ఆ తల్లి మటుకు ప్రేమగానే చూస్తుంది. మన నీ దృష్టిలో చెడ్డవాడు అవచ్చు తల్లి మటుకి. అంచేది భౌతికమైన ప్రేమల్లో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు. అంచేత అటు తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమనేది. అటు తల్లి ప్రేమను కూడా నీ ప్రేమతోటి పోల్చడానికి వీలు లేదు. అటు అనేది అంచేత నాకు నువ్వు ఆ హృదయస్థితిని హృదయస్థానాన్ని బ్రాహ్మీ స్థితిని కించిత్తు కూడా బాధపడకుండా ముళ్ళు నలక్కుండా ముఖం నలక్కుండా నీకు నాకు ఆ ఆత్మస్థానాన్ని నాకు ప్రసాదించే అరుణాచలేశ్వరుడు. అరుణాచలం మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం పేరు జలపగని పట్టి లాగితివి నీ మహిమ కనుదురు ఎవరు అరుణాచలం ఉరికే అరుణాచలం అన్నానంతే. అంటే నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించేసి అందుకంటే ఏమి అన్నారు, ఏమి అనలేదు. నేను ప్రాణాయామం చేయలేదు, ఒక నామ జపం లేదు, యోగాభ్యాసాలు లేవు, తీర్థయాత్రలు లేవు, పూజ లేదు, జపం లేదు, ఏమి లేదు. ఎప్పుడు నారాయణ స్మరణ కానీ శివస్మరణ కానీ తెలియదు, ఏమి లేదు. నేను చేసిన తప్పుల్లా ఇదే, నేను చేసిన తప్పుల్లా అరుణాచలం అన్నానంటే అరుణాచలం అంటే నువ్వు నా కొంపం చేస్తావు నాకు తెలియదు కదా. నాలో ఒక నేను ఉంది, ఆ నేను ప్రతివాడికి నేనంటే ఇష్టం అండి. ప్రతివాడికి లోపల ఒక నేను ఉంది, దాన్ని ఇండివిజువల్ లైఫ్ అంటారు, పర్సనల్ లైఫ్. భగవంతుడు నేనన్నది యూనివర్సల్ అండి. మన ఇండివిజువల్ లైఫ్ మనం చెప్పే నేను మన దేహానికి మన మనస్సుకే పరిమితం అయి ఉంటున్నాను. మనం చెప్పే నేను మన దేహానికి మనసుకే పరిమితం అయి ఉంటాం. ఇప్పుడు సాధన సాధన చెప్పి కిలిగా ఆయ్ ఆ నేను నేను చంపటానికి నీ సాధన గమ్యంగా పెట్టు, కిలిగా ఆయ్. బయట ఉన్న విష జంతువుల కంటే ఆ దేహగతమైన నేను మనోగతమైన నేను నీకు ఎక్కువ అపకారం చేస్తుంది. కిలిగా ఆయ్ ఫస్ట్, కిలిగా ఆయ్. ప్రతి వాడికి నేనంటే ఇష్టం. నీకు నీ భర్త అంటే ఎక్కువ ఇష్టం కాదు, నీ లోపల నేనంటే నీకు బాగా ఇష్టం. నీ లోపల నేనంటే బాగా ఇష్టం కాబట్టి నీ నేనికైనా అనుకూలంగా ఉంటాడు కాబట్టి అందుకే ఆయన ఇష్టం. ఆ నేనికి అనుకూలంగా లేకపోతే పొమ్మంటారు, గట్ అవుట్ అంటారు, గట్ ఇంద్రు అంటారు, గట్ అవుట్ అంటారు. లోపలికి రమ్మంటారు, బయటికి పొమ్మంటారు. మీరు నేను చెప్పేది మీరు నమ్మొద్దు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మన లోపల దేహగతం ఆ నేను కోసం ఇంట్లో మనం ప్రేమిస్తాం. మన మన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మనల్ని బాగా చూస్తారని, ఈ నేను బాగా చూస్తారని ఆ భావన లేకపోతే ఆయన పెంచలేము మనం, ఆయన చూడలేము. ఏదో ఆ మాయ, ఆ మాయలో ఆయన పెంచుతాం. తర్వాత మిమ్మల్ని చూడకపోయినా చూస్తారనుకున్నా మాయలో పెంచుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు మీకు బట్టలు పెట్టక్కర్లే, మీ బట్టలు లాక్కోకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు వాళ్ళు ఏం పొలాలు కొని పెట్టక్కర్లేదు, మీ 2 ఎకరాలు లాక్కోకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు 10 ఎకరాలు సంపాదించుకుని మీరు 2 ఎకరాల కోసం ఏడుస్తూ ఉంటారు. ఈ మాయ ఎంతక ఈ నేల్లోనే ఉంది. ఎక్కడుంది ఈ నేల్లోనూ? ఫస్ట్ కిలిజాయి, దట్ ఈజ్ ది సాధన. అదే పాయనం, నీ లోపల విషయం అదే. ఆ నేను బెందుకి ఆ రమణస్వామి గారు చెప్పేదంటే ఆ నేనని, ఆ నేను నువ్వు తీసేటప్పుడు నాకు నొప్పి లేకుండా ఆ నేనని నన్ను నాకు కాకుండా చేసేసేవారిని ఆశ్రయిస్తాడా నన్ను? ఏదైనా ప్రతివాడిని నేను అనుకుంటాడు కదా మనం. ఈ నేను అనుకుంటాడు కదా. నువ్వు బాహ్యంగా నాకేం ఉపకారం చేయక్కర్లేదు, నన్ను నాకు కాకుండా చేసేసేవారిని ఆచరిస్తాడు. ప్రతివాడికి నేను ఇష్టం కదా. ఆ నేను కోసం మనం బతుకుతున్నాం. మీకు అర్థమవుతుందా? ఆ నేను ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ నేను నాకు కాకుండా చేసేసేవారిని ఆచరిస్తాడు. ఎంత గొడవ తెచ్చి పెడతామంటే నేను అసలు కట్టుకోను. నేను కట్టుకోవడం మానేద్దాం. ఇప్పుడు నాకు అలంకరణ లేదు, స్నో లేదు, పౌడర్ లేదు, సినిమాలు లేవు, శికారులు తీసుకెళ్ళటం లేదు, ఏమి లేదు. ఏమి లేకపోయినా పర్లేదు, ఈ నేను లాగేసుకున్నావు. నాకేమి నువ్వు బట్టలు పెట్టలేదు, నా బట్టలు ఓడ తీసేసావు, నువ్వు అగ్రంగా పెట్టేశావు. నువ్వు నాకేం బట్టలు పెట్టక్కర్లేదు, నా బట్టలు లాగేసుకున్నావు, నన్ను నేకెట్టుగా చేసేసావు. ఓ నువ్వు దేవుడు ఇలా చేస్తావంటే నేను రాబోదాను. అరుణాచలేశ్వరుడు దేవుడని ఓ ప్రచారం ఉంది. ఆ దేవుడు ఏంటో చూద్దామని వస్తే ఇలా ముంచేశావన్నాడు. నేను దేవుడని నేను వచ్చాను ఇక్కడికి. అరుణాచలేశ్వరుడు దేవుడని ప్రజలు చెప్పుకుంటాడంటే నేను వచ్చాను. ఆ దేవుడని చెప్పుకున్నాడని తీసేశావు నువ్వు. లోపల ఎవడైతే అరుణాచలేశ్వరుడు దేవుడని చెబుతున్నాడో ఆయన తీసేశావు, ఆయన తీసేశావు. నా జీవలక్షణాలన్నీ తీసేశావు. ఇప్పుడు నేనేదో గొప్ప చెప్పుకుందామంటే గొప్ప చెప్పుకోవడానికి ఎవడ కనపడటం లేదు. పెరుగుదల పదన పట్టి లాగిసిరి నీ మహిమ కను తిరిగవరారు నాచల. నేను చేసిన సాధన అంటూ ఏమి లేదు, అరుణాచలం అన్నాను, అరుణాచలం అన్నాను. నా నేను తీసేసుకుని నీ నేను నాకు ప్రసాదించావు, నీలో ఐక్యం చేసేసుకున్నావు. భేదబుద్ధి పూర్తిగా పోయింది. భేదబుద్ధి నీవు నేననే భేదబుద్ధి లేకుండా చేసేసావు. అంటే భేదబుద్ధి ఎంతకాలం ఉంటుందో అంతకాలం భయం తప్పదు, అసూయ తప్పదు, కోరిక తప్పదు, తర్వాత భయం కోపము తప్పదు, పునర్జన్మ తప్పదు. నువ్వు వేరు నేను వేరనే భేదబుద్ధి ఉన్నంతకాలం అక్కడ మనసు ఉందని అర్థం. అది ఉన్నంత కాలం నీకు సంసారం తప్పదు, వేరు బుద్ధి సెపరేట్నెస్ తప్పదు. క్లియర్ సెపరేట్నెస్. మీ ఇంట్లో చూడండి ఎవరి అకౌంట్లు ఆలయే, మీ ఇంట్లో ఎవరి అకౌంట్లు ఆలయే. ఆ సెపరేట్ ఈ నేను ఆ సెపరేట్నెస్ లేకుండా ఉండలేదు. అది ఎవరెక్కమంటే ఆడలేదు ఆ సెపరేట్నెస్. ఆ సెపరేట్నెస్ లేకుండా నేను ఉండలేదు. ఈ మధ్యలో ఎవరు ఆమె మా ఊళ్ళో బ్యాంక్ ఉంది. అది నాలుగు ఆ బ్యాంక్ ఆడ సొంత ఇల్లా. అది బ్యాంక్ ఏజెంట్ గారితో చెప్పండి మీరు. వాళ్ళకి ఏదైనా పని ఉంటే పని చూసుకుని వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చుంటారండి ఏజెంట్ గారు, అలా కూర్చొని ఇవ్వకూడదు. మాకు అనేక రహస్యాలు ఉంటాయి, మేమే అకౌంట్ వేసుకోవాలి కదా. వాళ్ళు సిద్ధమవుతున్నారు అక్కడ. పలా పేర్లు చెప్పారు, పలానా వాళ్ళు సిద్ధమవుతున్నారు. మీరు ఏజెంట్ గారితో చెప్పమనండి, వాళ్ళు పొమ్మనండి. వాళ్ళకి పని ఉంటే రమ్మని, పని లేకుండా బ్యాంకులో ఏమన్నా కూర్చొని ఇవ్వకూడదు. రైటే జరగ చెప్పి వాళ్ళు చెప్పి అక్కడ దాకా డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసేటప్పుడు ఇంకో పేషెంట్ అక్కడ ఉండవకూడదు. బ్యాంకే కదండి. డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చూడండి, ఒక పేషెంట్ పరీక్ష చేసి బయటికి పంపే వరకు ఇంకో పేషెంట్ పిలవకూడదు. ఆ పేషెంట్ చెప్పే విషయాలు ఉంటాయి. ఎవరికి? డాక్టర్ గారికి. అక్కడ ఇంకో ఈ పేషెంట్ని బయటికి పంపే వరకు ఇంకో పేషెంట్ లోపలికి రానివ్వకూడదు. ఎథిక్స్ కి విరుద్ధం ఉండదు. బ్యాంక్ కూడా అంతే. డాక్టర్ ఎథిక్స్ కి విరుద్ధం ఉండదు. ఇంకో పేషెంట్ అక్కడ కూర్చొని ఇవ్వటం. అలా కాలక్షేపం కాలక్షేపం వచ్చి పొలం ఏదైనా బొమ్మనండి, అది దోమలు కాసుకోమనండి. కాలక్షేపం లేకపోతే బ్యాంకు సిద్ధమవుతానండి. అలా కాలక్షేపం అవటం లేదని కానీ దోళ్ళు ఉన్నాయి, దోళ్ళు కాసుకోమనండి వెళ్ళి బ్యాంకు సిద్ధమవుతానండి. పదే అయిపోయిన వెంటనే బయటకు పోవాలి అంటే ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే సెపరేట్నెస్ తప్పదు. ఇండివిజువల్ అయి ఫోర్స్ అయి ఈ బాడీ బాగుండాయి ఇవన్నీ కదా, సెపరేట్నెస్ కోరుతున్నది. ఇదే అయి ఏంటంటే సెపరేట్నెస్ కోరుతుంది. ఈ దేహగతమైన నేనుకి వేరు భావన అందాలి. అది నశించే వరకు మనకి సంసారం విడిచిపెట్టదు. అది నశించే వరకు మనల్ని సంసారం విడిచిపెట్టదు. ఎక్కడున్నాం మనం? అంచేత నీవు నీకు ఆత్మశాంతి ఆత్మసుఖం దొరికే వరకు బయట నుంచి వచ్చే స్పర్శల వల్ల వచ్చే సుఖాలను విడిచిపెట్టలేవు. బయట నుంచి వచ్చే భోగాలు, బయట నుంచి వచ్చే అందాలు, బయట నుంచి వచ్చే ఈ విషయాలు, వాటిలో ఆ సంతోషాలు కన్నా ఆ సుఖాలు కన్నా విడిచిపెట్టలేవు. నీ మనస్సు విడిచిపెట్టలేదు. అంటే నీ మనస్సు పచ్చగడ్డి, నీ మనస్సుకి పచ్చగడ్డి దొరికితే ఒట్టిగడ్డి విడిచిపెడుతుంది. కానీ పచ్చగడ్డి దొరకకుండా ఒట్టిగడ్డి ఎలా విడిచిపెడుతున్నది? మామూలుగా అది ఒట్టిగడ్డి విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు. దానికి పచ్చగడ్డి పెడతాంటే ఒట్టిగడ్డి మానేస్తుంది. ఇంకైతే ఆత్మసుఖం ఆత్మశాంతి దొరికితే అప్పుడు విషయ చింతని విడిచిపెట్టేస్తుంది. ఏదో చింతన లేకుండా అది ఉండలేదు. ఏది? మనస్సు. అంచేది నిరంతరము దైవ చింతనలో ఉంచబడి, నిరంతరము దైవ చింతన చేయగా చేయగా మనోనిష్టం అవుతుంది. ఆత్మచింత ఆత్మ సమస్తం మనకృత్వ నాకించి దభిషించు. నువ్వు ఆత్మలో మనస్సును స్థాపించి ఇతర విషయాలు మనస్సును నిరంతరము స్మరిస్తూ ఇతర విషయాలు ఏమి చింతించకుండా ఆపు చెయ్యి. అప్పుడు మనోనాశనం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అంచేత నువ్వు అలా మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచితే ఆ బ్రాహ్మణ స్థితిలో ఆ సమానంగా ఉన్న బ్రహ్మములో నిర్దోషమైన బ్రహ్మములో నీ మనస్సును ఉంచగలిగితే, అక్కడ నిలబెట్టి ఉంచగలిగితే, అలా కొంతకాలం నువ్వు సాధన చేసేటప్పటికీ ఏం చెబుతున్నాడంటే నువ్వు అక్షయ సుఖాన్ని పొందుతావు. ఎంత సుఖాన్ని జుర్రుకున్నా, ఎంత శాంతిని జుర్రుకున్నా దానికి ముగింపు లేదు, పరుగు లేదు. ఈ శరీరం ఇడోపులో నీ శరీరానికి చావు వచ్చేసింది అనుకోండి, ఏదో పోతాంది ఏదో పోతాంది అని కూడా అనిపించదు. ఆ సుఖాన్ని మీరు అనుభవించినప్పుడు, ఆ సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో మీరు ఊగిసలాడుతున్నప్పుడు, మీ దేహం చచ్చిపోతుంది అనుకోండి, ఏదైనా రోగం వచ్చి ఏదో పోతుంది ఏదో పోతుందని మీకు అనిపించబడుతుంది. అసలు ఏం చేయాలి? కాదని మీకు తెలిసిపోయింది. ఆ పోయేది మీకు, ఆ పోయేది మీది కాదని తెలిసిపోయింది కాబట్టి ఏదో పోతుందని మీకు అనిపించదు. ఆ పోయేది మీరు కాదు. ఆ పోయేది మీరు కావాలి, మీరు కాదు కాబట్టి ఏదో పోతుంది ఏదో పోతుందని అనిపించదు. అక్షయ సుఖాన్ని, ఎండ్లెస్ హ్యాపీనెస్, ఎండ్లెస్ పీస్. ఇంకా వాడికి జన్మ పని లేదు. వాడికి శరీరం అసలు శవాలను ఎక్కడా మొయ్యక్కర్లేదు. వాడి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయాక గుర్తుపెట్టుకోండి. ఏదో రోజున మనం అందరం చనిపోతాక పోను, ఆ రోజునైనా గుర్తుపెట్టుకోండి. శరీరం చనిపోయే రోజున మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. ఆ ప్రారంభాన్ని అనుభవించి అంటే దేహానికి కూడా ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం అనుభవించే వరకు శరీరాన్ని ఆఫ్ చేస్తారు. కొంతమంది చూడండి పక్షపాతం వచ్చి 10 ఏళ్ళు బతుకుతారు. పాపం ఆ చేసేవాళ్ళకేమో చేతులు అరిగిపోతాయి, కాళ్ళు అరిగిపోతాయి. ఆ మనుషులను పెడితే వాళ్ళు మరి సరిగ్గా చేయలేరు. ఇంట్లో వాళ్ళు కొంత చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టేస్తామని వీళ్ళు అనుకుని మరి బాధ పెట్టిన వాళ్ళు బలవంతాన్ని అక్కడ చచ్చిపోతారు వాళ్ళు. అదే రకమైన ప్రారంభం. అదే రకమైన ఆ ప్రారంభాన్నే కర్తూరాజ్ఞయ చెబుతున్నాడనమాట. మన ప్రారంభాన్నే నేను చెప్పాడంటే కర్తూరాజ్ఞయ అంటే దైవము అని చెబుతున్నాడు. దైవము అని చెబుతున్నాడు. ఇక్కడ మనం ఏం చెబుతున్నామమ్మా? ఇక్కడ ఏం చెబుతున్నప్పుడు ఆ శరీరం చనిపోయే రోజునే ప్రతి వాడి శరీరం ఏదో రోజున పోయి ఆ శరీరం చనిపోవడం కూడా శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలని నిర్ణయం పడదు. శరీరం ఈ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆరు పుట్టినరోజునే చావు రోజు కూడా రాసేస్తారు. ఏ రోజునైతే శరీరం పుట్టిందో మళ్ళీ అక్కడ ముఖం మీద రాసేస్తారు. ఏమని ఆ శరీరం ఏ రోజున చనిపోవాలి. ఒకసారి వివేకానంద కాశీలో 40 రోజులు ఉన్నాడు, చచ్చిపోయేముంది. వివేకానంద 40 రోజులు ఉన్నాడు. ఈ వివేకానందని ఎవరు అన్నారో ఎవడ మిమ్మల్ని మంచివాడని కొంతమంది చెప్పుకుంటున్నారు, మంచివాడు కాదని కొంతమంది చెప్పుకుంటారంటే వివేకానందని ఏమనలేదు. ఏదో అబ్బాయి అడిగిన వాడున్నాడు, నా నుదుటి మీద రాతలున్నాయి నువ్వు చదవగలవా అన్నాడు. నేను మంచివాడినని చెప్పలేదు, చెడ్డవాడినని చెప్పలేదు. నా నుదుటి మీద రాతలున్నాయి నువ్వు చదవగలవా అని అడిగాడు. నేను చదవలేనన్నా, నువ్వు చదివినా చదవకపోయినా ఎదుటి వాడు నన్ను మంచివాడని చెప్పుకున్నా మంచివాడు కాదని చెప్పుకున్నా నా నుదుటి మీద రాత ఎలా ఉందో అలా పోతాంద్రా ఎల్లిరా అన్నాడు. నువ్వేవాడో మంచివాడని చెప్పుకోవడానికి కాదని చెప్పుకోవడానికి మంచివాడని చెప్పుకున్నట్టే కాదని చెప్పి ఈ రాతను బట్టి నేను పోతాను. నువ్వేవాడో చెప్పుకోవడానికి నువ్వు మంచివాడు కాదని చెప్పినా మంచివాడు మంచివాడని చెప్పిన ఈ రాత నాకేం మారదు. నేను నీ ముఖం మీద రాత చదవలేను, చదవలేదంటే పోరా నువ్వు ఆ బండ మనిషి ఆయన చదవకపోతే పోరాను. ఆయన నేను ఆ రాతను బట్టి నేను పోతాను, నువ్వు బయటికి పోముందన్నాడు. నా రాతను బట్టి నేను పోతాను, ముందు ఈ గదిలోంచి బయటికి పోమన్నాడు. గెట్ ఇన్ అనలేదు, గెట్ అవుట్ అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ శరీరం పుట్టినప్పుడు ఆ శరీరం చనిపోయే ఏ రోజున చనిపోతుందో ఆ శరీరం ముఖం మీద రాసి ఉంటుంది. మనకు తదవదేమో అది బ్రహ్మరాత. అది ఏంటది ఈ లోపల శరీరం ద్వారా ఏ పని జరగాలో జరిగిపోతా ఉంటుంది. ఈ లోపల అది నువ్వు ఆఫ్ చేయలేవు. ఈ లోపల శరీరం ద్వారా ఏ పని జరగాలో పని జరుగుతూ ఉంటుంది, అది నువ్వు ఆఫ్ చేయలేవు. కానీ ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే అలా జరిగిపోతాడు ఇంకా మన సాధన ఏంటన్నారు. అక్కడ సాధన అవసరమే. మంచి ఉంటే మంచి ఉన్నట్టు జరుగుతుంది, చెడ్డు ఉంటే రాతను బట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. రాతను బట్టి అలా జరిగిపోతూ ఉంటుంది, అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ అది దేహానికి సంబంధించిన విషయాలు అయ్యి అయ్యేంటిది దేహానికి సంబంధించిన విషయాలు. నువ్వు సాధన చేసి ఆ దేహంతో తాదాప్యం కనుక నువ్వు పోగొట్టుకుంటే ఆ దేహం లోపల ఒక నేను ఉంది కదా, ఆ దేహం లోపల దేహము నేననే తలంపు నువ్వు పోగొట్టుకుంటే నీ ప్రారంధం మంచిదైనా చెడ్డదైనా నీకేమి సంబంధం లేదు, నువ్వు ప్రారంధం నువ్వు కాదు కదా అన్నాడు. అది సాధన యొక్క ప్రయోజనం. ఇది గొప్ప సూత్రం, జ్ఞాపకం ఉంచుకోండి. నీకు 100 రూపాయలు చెడ్డ ప్రారంధం ఉందనుకోండి, మీకు 100 రూపాయలు చెడ్డ ప్రారంభం ఉందనుకోండి, తనువు తాను కాదని మీ శరీరం మీరు కాదని మీకు అర్థమైందనుకోండి, అనుభవంలో ఆ ప్రారంభం మిమ్మల్ని ముట్టుకోదని చెప్పాడు. ప్రారంభం దేహానికే, లోపల చైతన్యానికి ఏమి లేదు, లోపల బ్రహ్మ పదార్థానికి ఏమి లేదు, లోపల మూల పదార్థానికి ప్రారంభం. పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది కానీ పుట్టిన దానికి ప్రారంభం ఉండదు, పుట్టిన దానికే ప్రారంభం ఉంటుంది. పుట్టింది చనిపోతుంది, ప్రారంభం పుట్టింది చావదు, పుట్టింది చనిపోతుంది. ఏదైతే పుడతావు అది నువ్వు కాదు, ఏదైతే పుట్టడం ఉండదు అది నీవై ఉన్నావు. అది నీకు సాధనలో అర్థమైన తర్వాత 100 రూపాయలు నీకు చెడ్డ ప్రారంభం అది నిన్ను ఏమీ చేయదు అన్నాడు. అది ఏమీ చేయదు అన్నాడు. తుకారాం చాలా తుకారాం చాలా కష్టాలు పడ్డాడు. ఇంట్లో వాళ్ళు కూడా కొట్టివరండి తుకారాం. ఈదిలో వాళ్ళు కొట్టినా పర్లేదు, ఇంట్లో వాళ్ళు కొట్టే బయట సపోర్ట్ లేదు, లోపల సపోర్ట్. తుకారాము చాలా కష్టాలు పడ్డాడు. మనకి ఎప్పుడన్నా కష్టాలు వస్తాయండి, మనం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని అనుకుంటాం. తుకారాము పాండురంగా ఇప్పుడు నువ్వు నా కష్టాలు పంపుతున్నావు, కష్టం కష్టంగా ఉండలేదు నాకు, కష్టం కష్టంగా ఉండలేదు, నా ముందు నువ్వే ఫీల్ అయిపోయావు, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో లోకంలో అన్నీ పంపేశావు, అదనంగా నీ ఏదైనా కష్టాలు పంపుదామంటే నీ బ్యాగ్లో ఏమి లేవు, ఓ పాండురంగా నా చేతిలో నువ్వే ఓడిపోయావు అన్నాడు. వాడి పాండురంగ ఆడికి వైకుంఠానికి చెమానం వచ్చిందండి, మనకేం లేదు, మనకు మూసిగోళ్ళు కనపడతలేదు. మన ఆయన వలకాటిలోకి మళ్ళీ మోసుకెళ్ళటానికి రికమెండేషన్ లేదు, ఎవడు రావటం లేదు. ఆడికి విమానం వచ్చిందని భౌతికంగానే నిజంగానే కలియుగంలో జరిగిన సంఘటన అంటే ఆ కష్టాల రేపు నాడు ప్రారంభం అంతా పోయిందని అది ఇష్టంతో అనిపించాడు. ఎవరండి ఆ పెళ్ళం కూడా కొట్టిందని తుకారాం. ఆడికి చేతకాని వ్యాపారం చేశాడండి, రోషయ్య గారిలాగా వ్యాపారం చేయాలన్నాడు. అది రోషయ్య గారిలాగా రోషయ్య గారికి వ్యాపారంలో తెలివేనండి. ఆడికి చేతకాదు ఎవరికండి, ఆ తుకారానికి చేతకాని వ్యాపారం చేసి నష్టం తెచ్చిపోయి ఒకటి చిల్లర కొట్టింది. ఆడికి చిల్లర కొట్టి తుకారాం అందరూ వ్యాపారం చేశాడు, వ్యాపారం ఎలా చేయాలో తెలియదు, నష్టం తెచ్చిపోయి నష్టం తెచ్చిపో రోజు నష్టం వస్తుంటే ఆడి భరించలే కొట్టేవారు, పెళ్ళం కూడా కొట్టేసింది. ఇదికి అలవాట్లేదు వ్యాపారం చేయటం. ఆ పక్కన టౌన్లోకి వెళ్ళటం, ఏది శనక్కాయలు వేయటం, ఏది రావటం, వ్యాపారం చేయటం, వ్యాపారం చేయటం. కొన్నాళ్ళు కొట్టాక దెబ్బలు తిన్నాక మానేశాడు, తగలవలసి నాలుగు తగిలాక మానేశాడు. నష్టమైతే వ్యాపారం అంది, ఇంట్లో వాళ్ళకి మరి ఇబ్బంది కదండి, అన్నం తినాలి కదా, ఎంత చేస్తాడండి. చివరికి అందరూ ఇంట్లో వాళ్ళు ఈదుల వాళ్ళు తిట్టడం, ఇంట్లో వాళ్ళు కొట్టడం కొట్టాక వ్యాపారం మానేశాడు. వాడు అబంగాలు రాశాడండి. ఎవరండి, చాలా అద్భుతంగా రాశాడు. ఈ నేను గురించి ఆడు అందంగా రా ఉపనిషత్తుల్లో నేను అందంగా రాశాడు. ఈ లోపల ఏదో నేను ఉందంటున్నారు, ఈ లోపల ఏదో నేను ఉందంటున్నారు. అది నేను పోగొట్టుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఈ నేను పోగొట్టుకోవాలని ఎప్పుడు పాండురంగడ పట్ల నాకున్న విశ్వాసంలో, పాండురంగడ పట్ల నాకున్న భక్తి ప్రవాహంలో, ప్రేమ ప్రవాహంలో, విశ్వాస ప్రవాహంలో, ఆ ఒడిలో, ఆ ప్రవాహంలో నేను ఎప్పుడు కొట్టుకుపోయింది నాకు తెలియదు. కొట్టుకుపోయింది పోయాక తెలిసింది అన్నాడు అప్పుడు. ఇప్పుడు గోదావరికి వరద వస్తుంది చూడండి, గోదావరికి వరద వచ్చినప్పుడు ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు కూడా కొట్టుకుపోతాడు. మామూలు చిన్న చిన్న రబ్బలు కాదు, గోదావరికి వరద వచ్చినప్పుడు దున్నపోతులు కొట్టుకుపోతాను. అంత స్పీడ్గా వెళ్తున్నాం కదండి వరద. అలాగే నీ ప్రేమ ప్రవాహంలో ఈ నేను ఎప్పుడు పోయిందో పోయింది, అది ఎప్పుడు కొట్టిపోయిందో పోయిన తర్వాత తెలిసింది పోయిందని, అంతవరకు నాకు తెలియదు రంగా. వాడికి మానం, అందరి చేత దెబ్బలు తిన్నవాడు, అందరి చేత అవమానాలు పడిన వాడికి మానం వచ్చిందండి. జీవితంలో ఎన్ని అవమానాలు భరించాడు. ఎవరండి, నేను అవమాన పడుతున్నాను అనుకున్నాడు పోయాడు. నాకు అవమానాలు ఎక్కువ వచ్చేస్తున్నాయని బాధపడుతున్నాను అనుకున్నాడు లోపల వాడికి పోయాడు. వాడు ఇంకా ఎవరంటే అవమానాలు పంపించమన్నాడు. నీ సంచులో ఇంకేమి లేవు, నీ సంచులో ఆడ కష్టాలు తగ్గించమంటాడు, ఇంకా పెంచమంటున్నాడు. నీ సంచులే ఏమీ లేవు అని చెప్పి రంగా నువ్వు ఆడికి మానం వచ్చింది వైకుంఠం. పెద్ద పెద్ద మహాజ్ఞానులు రాలేదు నిర్మాణం. ఆడు ఎంత అమాయకంగా వ్యాపారం చేశాడంటే దుకారం వ్యాపారం పేరండి. ఎంత ఈ సత్తు బ్యాడ్లో సత్యనాలు ఉంది అని పూర్వం సత్తు పైసలు అంటే మారవండి అయ్యి. వాళ్ళు ఏం చేసేవారంటే అసలు మారాపోతే మనం ఏం చేయాలంటే బ్యాంకులు ఇచ్చారండి. ఈ మారని డబ్బులు, మారని కాగితాలు బ్యాంకులు ఇచ్చేస్తాడు, మనకు మంచి కాగితాలు ఇస్తారండి. అది దొంగ డబ్బులు కాదు, దొంగ కాగితాలు కాదని కొన్ని మారవండి మామూలుగా. ఈ పట్టికలు పాత కాగితాలు ఇచ్చేస్తాడు బ్యాంకు వాళ్ళు. వీళ్ళు ఏం చేసేవారంటే నీ తుకారాం అమాయకుడు కదని ఆ సత్తి బేడ వీడు తెచ్చేవాడు. వీడి సత్తి బేడ అని తెలుసండి ఎవరికండి, తుకారాంకి. నేను పుచ్చుకోపోతే వీళ్ళు ఇంకో వాళ్ళు మోసం చేస్తారేమో, మనం మోసమైపోదాం, ఆ సత్తి బేడ పుచ్చుకుని బొటాలు ఇచ్చేవాడు. గాడి వ్యాపారం అది సత్తి బేడ అని నేను తెలిసేది మారదని. వాళ్ళు ఏం చేసేవారండి, ఇంకోళ్ళు ఇస్తే కనిపెట్టేస్తారు అని వీడికి ఇచ్చేవారండి. అది ఆడికి తెలిసండి మారదని. మనం పుచ్చుకోపోతే ఇంకోటి మోసం చేస్తారేమో, మనమే పుచ్చుకుని మనమే మోసపోతాం వాడి చొక్కారం. మరి జీవితం అంతా అమాయకత్వమే కదండి. మీకు అర్థమవుతుంది బాహ్య జీవితం ఎంత అండి, నూటికి నిలిపాడు అమాయకత్వంగా జీవించాడు, వాడికి మాడ వచ్చిందండి. ఈ నేనుని పో, ఈ నేను గురించి ఉపనిషత్తుల్లో చెప్పారు. ఈ నేనుని, ఈ ఇన్ని వైద్యులు ఆ దేహగతమైన నేను పోగొట్టుకోవడానికి నేనేం ప్రయత్నం చేయలేదు. ఏమే ఆ ఈశ్వరుడు పట్ల నాకున్న ప్రేమ ప్రభావం ఎప్పుడు కొట్టుకుపోయిందో కొట్టుకుపోయింది, పోయిన తర్వాత తెలిసిందని చెప్పాడు. అందుకని అది పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు సాధన చేయలేదు. అది పోవాలని కూడా నేను అనుకోలేదు. అది పోవాలని కూడా అది తీసుకొచ్చే అరిష్టాలు కూడా నాకు తెలియదు. అది తీసుకొచ్చే ఆ ఈశ్వరుడు పాండవులు అంగడ పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయత భక్తి ఇష్టం తప్పించుకోవడం నాకు తెలియదు. ఇది పోవాలని కూడా నాకు తెలియదు. అంటే నాకు ఏది మంచిదో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఓడదీసేశాడు. ఆయన ఆయన నా ఆధారాలు నిన్న ఆయన ఓడదీసేశాడు. అంటే ఏ ఆధారాలు తీసేస్తే మనం నా మనస్సు వెళ్ళి రంగంలో పడుతుందో ఆధారాలు నేను తీసేశాడు. ఆధారాలు ఆయనే. నేను ఎలాగ ఓడగొట్టుకోలేని తెలిసి ఆయనకి, అంచేత ఆయన ఓడగొట్టాడు. అంచేత ఆయన ఓటు పెట్టి ఇప్పుడు ఎక్కడున్నా మనం. అంచేత బాహ్య విషయాలు మీకు ఆత్మసుఖం అనిపించేటప్పుడు బాహ్య విషయాలు ఏదైనా వచ్చినా మీకు అది ఎంజాయ్ చేయాలని ఏమో అనిపించదు. ఆత్మసుఖం అనిపించినప్పుడు బాహ్య విషయాలు ఎంజాయ్ చేయి. అంటే సూర్యుడి ముందు కృష్ణాల దీపం ఎలా ఉంటుందో మీకు ఆత్మసుఖం అనుభవంలో ఉన్నప్పుడు విషయసుఖాలు అలా ఉంటాయి. అలా వాటం తిరిగి వాటం చూడాలని కూడా మీకు అనిపించదు. అది ఆకర్షణ అనిపించదు. తర్వాత ఆకర్షణ కలిగాక సాధన చేసి విడిచిపెట్టుకోవడం కాదు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకా దీంతో ముగిస్తున్నాం. ఏమంటంటే, నీ శరీరం చనిపోకముందు, ఇందాక ఏదో చెప్పి మర్చిపోయాను, మీ శరీరం చనిపోయే మీరు శరీరం చనిపోయే రోజునే ఆ చెవట మర్చిపోయారు. మీకున్న డబ్బుతోటి, మీకున్న పాండిత్యంతోటి, మీకు అర్థమవుతుందా, మీకున్న గౌరవాలతో అగౌరవాలతోటి, మీ శరీరంతో మీ మనస్సుతో సంబంధం లేకుండా, ఏమండి బాహ్య గొడవలతో సంబంధం లేకుండా నూటికి నూరు పాళ్ళు సుఖం, నూటికి నూరు పాళ్ళు శాంతి. మీకు అర్థమవుతుందే, అంటే 99% కాదు, నూటికి నూరు. మీ ముక్కులో గాలి అంటే మీ శరీరంలో ఉన్న ప్రాణం ఏ రోజునైతే బయటికి వెళ్ళిపోతుందో ఆ రోజుకి మీరు నూటికి ఆ రోజు ఆ గంటలో మీరు నూటికి నూరిపాళ్ళు ఆనందంగా సుఖంగా శాంతిగా ఉండగలిగితే మీకు పునర్జన్మ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఉండగలగలేదు, ఉండటం కష్టం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు చనిపోతాం కదా. అంటే మన మనసుకి ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాల మీదకి మనసు వెళ్ళిపోతుంది. ఏమంటే ఆత్మసుఖంలో నిలబడి ఉండదు మన ఆత్మసుఖంలో. అది విషయస్పరిశుతో సంబంధం లేకుండా, మనోదేహములతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, నీ సంసారంతో సంబంధం లేకుండా నూటికి నూరు పాళ్ళు నువ్వు శాంతిగా ఉండగలిగితే నీకు పునర్జన్మ లేదు. నీకు శాస్త్రం చదవక్కలు అదే నీ కొండ గుర్తు. నీకు జన్మ అస్తాంధ్రలో చూసుకోవడానికి అదే కొండ గుర్తు. ఇది కొండ గుర్తు చెబుతున్నాను. ఇది ఏంటంటే ఇది కొండ సంతోషము కాదు. అది సంతోషం కాదండి, విషయాల నుంచి వచ్చేది సంతోషం. అది సంతోషం కాదు, సుఖం వేరు సంతోషం వేరు. విషయ స్పర్శ వల్ల వచ్చేది శాంతి, ఆత్మలోంచి వచ్చేది సుఖం. సుఖం వేరు సంతోషం వేరు. సంతోషంలో కలుషితం ఉంటుంది, బురద ఉంటుంది. సుఖంలో ఆత్మసుఖంలో బురద ఉండదు. ఇక ముగిస్తామంటే, ఎవరైతే శరీరం రాలిపోకముందే, ఈ శరీరం కాలి బూడిదవ్వకముందే, ఈ శరీరాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది, ఈ శరీరం మట్టి అవ్వకముందే, ఈ శరీరం కాలి బూడిదవ్వకముందే, శరీరం చనిపోయాక కాదు, నీ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే ఒకటి కోరిక, రెండు కోపము, వీటి వేగం నూటికి నూరు పాళ్ళు నువ్వు తట్టుకోగలి. వాటి యొక్క వేగం, వాటి యొక్క స్పీడు నీకు అర్థమవుతుందా? ఆ కోరిక యొక్క కోపం, కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం నువ్వు నూటికి నూరు పాళ్ళు తట్టుకోగలిగితే శరీరం పడిపోయిన వెంటనే నీకు సుఖం అందుకుంటుంది అన్నాడు. శరీరం రాలిపోవటం, నువ్వు సుఖ సముద్రంగా ఐక్యమైపోవటం సైమల్టేనియస్గా జరిగిపోతుంది అన్నాడు. మీ వెనకాల వాళ్ళు ఏం చెప్పుకుంటే మీకెందుకు సుఖం ఐక్యమైపోతారు? మీరు ఇంకా మీరు ఇతర లోకాలకు వెళ్ళక్కర్లేదు. అయితే శరీరం చనిపోయాక మీరు చేసేది ఏమి లేదు, అందుకే మిమ్మల్ని టైం వేస్ట్ చేసుకోవద్దని చెబుతున్నాను. శరీరం చనిపోయాక మీరు చేసేది ఏమి లేదు. శరీరం ఉండగానే ఈ శరీరం మీద, ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే, మీరు సమాజం మధ్యలో ఉన్నప్పుడే, మీకు అర్థం, ఆ కోరిక యొక్క వేగం, ఆ కోపం యొక్క వేగం ఏమండి, నూటికి నూరు పాళ్ళు మీరు తట్టుకోగలిగితే మీ శరీరం రాలిపోవటం, మీరు సుఖ సమర్థం ఐక్యపోవటం సైమల్టేనియస్ గా ఒకేసారి జరిగిపోతుంది. అంటే మీరు ఇంకా ప్రయాణం చేయక్కర్లేదు, మీ మనసు ఇంకా ప్రయాణం చేయ, ఉత్తరాయణం దక్షిణాయనం ఇంకా నరకానికి వెళ్ళటం స్వర్గానికి వెళ్ళటం ఇంకా ప్రయాణాలు ఉండవు మీరు. అన్ని లోకాలు అయ్యి నరకాలు స్వర్గాలు లోకాలు అవి ఎంత గొప్ప లోకాల కింద మరి తిరిగి భూమి మీదకి రావాలి సాధన చేసుకోవాలంటే. అంటే కాలాన్ని పాడు చేసుకోకూడదు. మనకు అమెరికాలో ఈ విషయం గురి, వాళ్ళు కాలాన్ని పాడు చేసుకోరు. ఎందుకు చుట్టా ఆదివారం వాళ్ళు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేయకుండా వెళ్ళరు. ఆదివారం అనుకోండి వాళ్ళు ఏమండి వాళ్ళు మీ ఇంటికి రావాలనుకుంటున్నా మీరు ఖాళీగా ఉన్నారు లేదా, అదే వచ్చి ఆదివారం ఈ ఆదివారం మీకు అవకాశం లేదు వచ్చి ఆదివారం వస్తాను ఫోన్ చేయకుండా వాళ్ళు చుట్టాలు ఇంటికి కూడా వెళ్ళరాడు. అంటే మనం వెళ్ళి వాళ్ళు పని చేరగొట్టకూడదు. దట్ ఈజ్ అమ్మారేక. వాళ్ళు స్నేహితులు ఇంటికి కూడా వెళ్ళరు ఫోన్ చేయకుండా, ఏమైనా మాట్లాడే పని అంటారు. తర్వాత ఏదైనా సంస్థలు నడిపే వాళ్ళు ఉంటారు కదా మీరు, ఈ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి డొనేషన్ అడగరు. వాళ్ళు ఇంటికి వెళ్ళి డొనేషన్ ఫోన్లోనే అడుగుతారు, ఇస్తే ఫలానా బ్యాంకు ద్వారా పంపనంటారు, ఇవ్వకపోతే అంటే ఇవ్వకపోతే వదిలేస్తారు, ఇస్తే మటుకు బ్యాంకు ద్వారా డ్రాఫ్ట్ పంపనంటారు. ఇంటికి వెళ్ళి డొనేషన్లు అడిగే పద్ధతి అమెరికాలో లేదు, చిత్తం బట్టి మాట లేదు. ఫోన్లోనే చెప్తారే ఫలానా సంస్థ ఉంది మీకు ఏమైనా అవకాశం ఉంటే పంపడానికి, పంపమంటే సరే సరే పంపితే మీరు పలానా అడ్రస్కి మీరు డ్రాఫ్ట్ పంపించమని చెప్తాడు. కానీ మళ్ళీ వెళ్ళి బతిమాలటాలు ఏమి ఉండదు, అన్ని ఫోన్లోనే అయిపోతుంది. టికెట్లు కూడా రైలు టికెట్లు విమానం టికెట్లు అన్ని ఇంటికాడ నుంచే తీసేసుకుంటారు. మనం వెళ్ళి క్యూలో నిలబడతాం, అది 4 గంటల పని. ప్రయాణం 3 గంటల క్యూలో నిలబడటం 4 గంటల మన పని. ప్రతిదీ మామూలుగా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి కరెంటు పని కట్టక్కర్లేదు, పని ప్రతిదీ మామూలుగా కట్టేస్తా ఉంటారు వాళ్ళు. ఈ కంప్యూటర్ ద్వారా ఏదో సిస్టమ్ ఉంది అలా కట్టేస్తా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవటం ఉండదు. మీకు ఏదైనా మాట చెప్పాలని ఒకసారి ఫోన్ ద్వారా చెప్పేస్తా ఉంటారు. అంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి మనం సోమరతనానికి అలవాటు పడ్డాం. ఇక్కడ 10 ఎకరాలు పొలం ఉందనుకోండి, మనకేం లోటు లేదు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ అక్కడ 100 కోట్లు ఉన్నాడు, కష్టపడి పని చేసుకుంటాడు. అది సంపాదిస్తాడు, సద్వినియోగం చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు, అది వేరే విషయం. జనరల్ గా చెప్తున్నాను నేను. ఆ బైబిల్లో చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్రం బైబిల్, వాళ్ళకి శాస్త్రం బైబిల్ ఉన్నది. ఆ బైబిల్లో చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఆ బైబిల్ ఎలా చెప్తే అలా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా ముగిస్తున్నాం. మీరు ఆ భ్రమం ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ వస్తువు ఒకటి ఉంది, ఇక్కడ బంగారం ఉంది. మీ హృదయంలో బంగారం ఉంది, మీ హృదయంలో అది బంగారం ఉంది, మీ హృదయంలో బంగారం ఉంది, ఆ భ్రమం ఉంది. అక్కడేమి దోషము లేదు, అక్కడ అది దానికి పుట్టుక లేదు, చావు లేదు. మీకు అది ఉన్నది, అది ఒకటే ఉన్నది, ఉన్నదల్లా అది ఒకటే. అది ఎవరు పొందుతారంటే ఈ శరీరం ఉండగానే ఎవడైతే తన కల్మషాలు పోగొట్టుకుంటున్నాడో సాధన చేసి, ఎవడైతే కష్టపడి మీరు డబ్బు ఎలా సంపాదిస్తున్నారో, పాండిత్యం ఎలా సంపాదిస్తున్నారో, అలాగే కష్టపడి మీ మనసులో ఉన్న కల్మషాలని సాధన చేసి, ప్రత్యేకంగా సాధన చేసి కష్టపడి ఆ కల్మషాలను ఎవడైతే పోగొట్టుకుంటున్నాడో వాడు మాత్రమే బ్రహ్మములో లీనమవుతాడు. అది ఎంత కల్మషరహితమో, ఏది ఆ బ్రహ్మం ఎంత కల్మషరహితమో, నువ్వు కూడా అంత కల్మషరహితులైతే అంత కపటరహితులైతే అని మాటికి నువ్వు బ్రహ్మములో ఐక్యము కానవు. నీకు అర్థమవుతుందా? అంతేగా నీలో ఒక్క బాలకనితున్నా బ్రహ్మము తనలో నిన్ను ఐక్యము చేసుకోదు. ఒకవేళ బ్రహ్మములో ఐక్యం అవడానికి నువ్వు ప్రయత్నం చేసినా, నీలో ఒక్క బాలకనితున్నా బ్రహ్మము తనలో ఐక్యము చేసుకోనదు, నువ్వు మిగిలే ఉంటావు, అలాగా మిగిలే ఉంటావు, మిగిలినంతకాలం పునర్జన్మలు తప్పవు. శేషమున్నంతకాలం పునర్జన్మలు తప్పవు. ముందు నీ మనసులో ఉన్న కల్మషాలు, నీ మనసులో ఉన్న కపటాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి, అదే సాధన గమ్యము. కపటకి జ్ఞానం ఏంటండి? కపటకి జ్ఞానం ఏంటి? సృష్టిలో ఏ మతంలో ఉన్నవాడికైనా ఏ కపటకి జ్ఞానం రాలేదు. అంటే ఈ నిరంతరము ఈశ్వరుని స్మరించడం వల్ల, నిరంతరము ఈశ్వరుడి జయ సంపాదించే ప్రయత్నంలో ఉండటం వల్ల ఆ కల్మషాలు అన్నీ పలచబడిపోతాయి.
సబ్జెక్ట్ అర్థం వాళ్ళంటే కోపంగా ఉన్నప్పుడు అర్థం వాళ్ళు ఎనపెట్టి తీయడానికి ఉన్న లాభం తాళం చేయి ఉండాలి. ఎనపెట్టి తీయాలంటే తాళం చేయి ఉండాలి. ఒకటి పెట్టి ఉంటే సరిపోదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న ఈ ఆనందం అని ఎనపెట్టి ఓపెన్ చేయాలంటే శాంత మానసం ఉండాలి. ఎక్కడో ఆ పెట్టిదాకా వెళ్ళకండి. మీరు ఆ పెట్టిదాకా మీరు ఒక వాక్యం చదువుతున్నారు, కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు చదవండి, ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నప్పుడు చదవండి, ఇంట్లో పేచీలు ఉన్నప్పుడు చదవండి, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి. ఆ శాస్త్రం తన హృదయాన్ని ఓపెన్ చేసి మీకు ఇస్తుంది. నేను చెప్పిన మాటలు నమ్మొద్దు. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. మీరు కోపంగా ఉన్నప్పుడు, చిరంగా ఉన్నప్పుడు దేవుని మాటలే. శాస్త్రం కూడా మీరు చదివే పుస్తకం కూడా తన హృదయం మీకే పోతుంది. ఇప్పుడు మనుషులు కూడా అంతే కదా, మనం హృదయపూర్వకంగా మాట్లాడుతామంటే వాళ్ళు కూడా మన మనసు ఓపెన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. మనం కపటంగా మాట్లాడుతున్నాం, వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు కపటంగానే ఉంటారు. అంతే కదా, మన హార్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా హార్ట్ ఓపెన్ చేస్తారు. హాన్ చేస్తాం తన హార్ట్ ఓపెన్ చేసి మృదు మధురమైన తియ్యటి భాషలో మాట్లాడుతున్నాడంటే దేవుడు అనుకుని వాడు ఆశ్చర్యపోయాడు కదా. రాముడు దేవుడు అనుకుంటున్నాడు కదా అని నిర్ఘాంతపోయాడు. భాషా పండితులు, వ్యాకరణ పండితులు, మీరు అర్థం అవుతుందా? వస్తువు చేతిలో ఉంది ఇక్కడ, ఆ విషయాన్ని ఎలా కొంతమంది బంగారం ఉంటుంది కానీ వస్తువులు ఎలా చేయించుకోవాలో తెలియదు. అతని దగ్గర ఉన్న బంగారాన్ని వస్తువు కింద మాట కింద ఎలా మార్చాలో తెలుసు ఆంజనేయ స్వామికి. అంటే లక్ష్మణుడు ఏదో మాట్లాడబోతాను, వాడు లక్ష్మణ ముందు వాడు ఆ భాష చూడు, అందులో మెరుపులు చూడు, మనకు చెప్పే పద్ధతి చూడు, ఆ ప్రజెంటేషన్ చూడు, సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ చూడు. అది మధ్యాహ్నం అంతా ఎండ, ఇప్పుడు వర్షం, అది కాలం. ఏ కాలంలో వర్షం అయితే వర్షం, ఏ కాలంలో ఏది రావాలో అది వచ్చేస్తుంది. ఇలా వర్షం వస్తుందని మనం ఎవరు అనుకోలేదు. ఆ కాలం వచ్చినప్పుడు వచ్చే ఏదైనా అంతే, మన ప్రాణం కూడా కాలం వచ్చినప్పుడు పోతుంది. ఉత్తమ సుఖం, ఉత్తమ శాంతి ఏంటది? అది ఓపెన్ చేయండి. మీ ఇంటికా ఎప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు పుస్తకం చదివినా చదివితే చదవచ్చాం కదా, దాని హృదయం మీకే పోతుంది. మీరు శాంత చిత్తం ఉంటే, మీకు ప్రశాంతమైన చిత్తంతో మీ ఇంట్లో ఏదైనా క్షోభం ఉన్నా అదంతా మూట కట్టేసి పక్కన పడాల్సి, మీరు శాంత చిత్తంతో ఆ శాస్త్రం పట్ల గౌరవంతో, ఆ శాస్త్రం పట్ల ఇష్టంతో కనుక మీరు చదువుతా అంటే తన హృదయాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది. ఇది నేను చెప్పేది మీరు ఇంటికాడ పరీక్ష చేసి చూసుకోండి. అంటే మీ హృదయంలో ఉన్నటువంటి వెనపెట్టి ఏమైనా తీసుకోవడానికి తాళం చేయటువంటి మీకు ఏదైనా శాస్త్రం అర్థం అవటానికి శాంత చిత్తం కూడా తాళం చేయలేదు. ఆ శాంత చిత్తం కనుక మీకు లేకపోతే పుస్తకం చదివినే అర్థం కాదు. చదివి అంత అర్థం కాదు కదా, వ్యర్థంగా మారిపోతుంది. శాంత చిత్తం ఉండాలి. ఎవరు? ఇది రామకృష్ణ గారు చనిపోయే ముందు నా సత్యాన్వేషణ రాశారు. మనకు రాష్ట్రపతి గారు చేశారు రామకృష్ణ గారు. అది ఏమని రాశాడంటే, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, ఆ జన్మాంతర సంస్కారాలను బట్టి. కొంతమంది ఎంత మంచి భార్యలు ఉంటారో, భర్తకి మంచి నీళ్ళు అవుతున్నాయి అనుకోండి, వాడు మంచి నీళ్ళు అడగక్కర్లేదు, వాడికి మంచి నీళ్ళు అవుతున్నాయని భార్యకి తెలుస్తుంది. అటువంటి ఉత్తమ భార్యలు కూడా ఉన్నారు. కొంతమందికి అనుకూలమైన భార్యలు జరుగుతారు, కొంతమందికి నోరు చోటు అడగక్కర్లేదు, వాళ్ళకి ఆకలి వేస్తామనుకోండి భార్యకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అనుకూలమైన భార్య జరుగుతుంది. ఎవడో రాధాకృష్ణ చెబుతున్నాడు చివరి రోజుల్లో ఆయన మనసం పట్టాక, కొంతమందికి నచ్చిన ఉద్యోగం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏ ఉద్యోగం ఇష్టమో ఆ ఉద్యోగం దొరుకుతుంది. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరికితే ఏది దొరికితే చేసేస్తా ఉంటారు, పోతాడు వాళ్ళ కదా. కొంతమందికి అనుకూలమైన సత్తు దొరుకుతుంది, కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది బతుకు తెలివి కోసం. వీళ్ళందరూ అదృష్టవంతులే, వీళ్ళందరూ అది నేను కాదంటలేదు. వీళ్ళందరికంటే ఎవరు అదృష్టం?